దేవుని యొక్క వాక్యం వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము సులువుగా చిక్కులు పెట్టి అనేక పాపాలలోంచి విడిపించబడాలని ప్రభు కోరుకుంటూ, మన అంతరంగ జీవితాలలో సత్యాన్ని కోరుకుంటూ, ఒక శరీర సంబంధమైన దురాశల మధ్యలో చిక్కుకుపోయిన క్రైస్తవ్యాన్ని సరిచేసుకోవటానికి మనం వేదన పడుతున్నాం. దానిలో భాగంగా కోరికలు తీర్చుకోవటానికి దేవుని దగ్గరికి రావటం అనేటువంటిది బయటకు కనపడుతున్న భక్తికి లోపల ఉన్న కోరికకు మధ్యలో నిలబడుతున్న స్థితి. దీనిని సరిచేసుకుంటూ ఈ దినము కొన్ని అనేకమైన అపోహలకు వాక్యానుసారమైన సమాధానాన్ని చూడటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. పిల్లరా, మంచిది. అయితే ఈ వర్తమానం వినటానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తొందరపడి తీర్పులు తీర్చొద్దు. బలహీనతల మధ్య ఎప్పుడూ కూడా దేవుని యొక్క బలాన్ని గుర్తించేంత వరకు కూడా ఓపిక పట్టాల్సిన వారమై ఉన్నాం. ఈ వాక్యము పూర్తి అయ్యేంత వరకు కూడా మన హృదయాల లోపల ఎక్కడైనా ఏదైనా చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వినటానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. ఇప్పటి వరకు మనం ఒక సత్యాన్ని చూసాం. సత్యాన్ని బట్టి యేసుక్రీస్తు సత్యమని, ఆయనే సత్యము అనేటువంటి విశ్వాసాన్ని అంగీకరించేసాం. ఇప్పుడు సత్యము నుండి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు దానిలో మనం కొన్ని విషయాలను గ్రహించాలి. నా వైపు అందరూ కూడా తేరి చూడండి. నేను మీకు చూపిస్తున్నటువంటి ఇక ఇదేంటో మీరు గమనించారా? ఇవి మాత్రలు. ఈ మాత్రలు సెఫిక్సిమ్ టాబ్లెట్స్, అంటే ఇవి యాంటీబయాటిక్స్. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి కావాల్సిన యాంటీబాడీస్ని డెవలప్ చేసేటువంటి మాత్రలు. తీయగా ఉంటాయా, చేదుగా ఉంటాయా? చాలామంది దీనిని రుచి చూసినప్పుడు చాలా చేదైనటువంటి అనుభవాన్ని తీసుకుంటాం. ఈ విషయాన్ని ఈ మాత్రలు మీరు చూసారు, ఇవి కూడా కొన్ని రకాలైనటువంటి మాత్రలే. ఈ మాత్రల్లో మనం చూసినప్పుడు ఇది బీపీకి వాడేటువంటి మాత్రలు, బ్లడ్ ప్రెషర్ని, రక్త ప్రసరణ వ్యవస్థను సరిచేయటానికి ఉపయోగపడేటువంటి మాత్రలు. ఇవి కూడా మీరు నాలుగుకి అంటిన వెంటనే ఒక రకమైనటువంటి చేదైనటువంటి అనుభూతిని మనిషికి కలిగిస్తాయి. ఈ మాత్రలు విటమిన్ ఈ మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్స్. ఇవి నోటికి అంత చేదు కాదు, అంత తీపి కాదు, ఒక మధ్యస్థంగా ఒక రకమైనటువంటి రుచి తక్కువ అనుభవాన్ని మనకి తీసుకుని వెళ్తాయి. గమనించండి, ఈ మాత్రలు అన్ని రకాలు మీరు వేసుకున్నప్పటికీ మీ శరీరానికి వచ్చేది మంచి ఆరోగ్యం, మంచి బలం, మంచి శక్తి. అవసరం అనుకుంటే ఆ రోగనిరోధక వ్యవస్థను పెంచుకుంటూ శరీరాన్ని దిట్టపరుచుకుని పూర్తి బలంతో నింపబడే స్థాయికి మనకి ఇవి తీసుకుని వెళతాయి. ఇప్పుడు నేను మీకు మరొక మాత్రలు చూపిస్తున్నాను. ఈ మాత్రలు చాలా అందరికీ ఉపయోగపడే ఆనందమైనటువంటి మాత్రలే. ఏమిటి మాత్రలు? ఇవి పోలో. దేనికి ఉపయోగపడతాయి? పిప్పర్మెంట్ మాత్రలు. చాలా చక్కగా నా నోటికి కొంచెం కమ్మగా ఒక రుచిదనాన్ని తీసుకొస్తూ కొంచెం జిమ్ జిమ్ జిల్ జిల్ అనేలాగా కొంచెం అనిపిస్తూ ఉంటాయి. ఇవి పిప్పర్మెంట్స్ అనేవి మనకు తెలిసే. అయితే ఈ పోలో మింట్ ఫ్లేవర్ ఉండడాన్ని బట్టి కొంచెం గొంతుకి చాలా స్మూత్గా ఉంటూ ఉంటాయి, హాయిగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఈ దినాలలో అందరికీ కూడా పిప్పర్మెంట్లా కనపడుతుంది, వైద్యం ఇచ్చేటువంటి చేదైన మాత్రలా కనపడట్లేదు. ఈ దినము దేవుని యొక్క వాక్యం చేదైన మాత్ర. ఇది నీకు బహుగా అభ్యంతరం కలిగించవచ్చు, బహుగా నిన్ను నలగగొట్టచ్చు, బహుగా నిన్ను వేదనకు గురి చేయొచ్చు. అవసరమైతే ఈ మాత్రలే అవసరం లేదు, ఈ దేవుడే అవసరం లేదనేలా కూడా నీకు అనిపించవచ్చు. కానీ ఈ షుగర్ కోటెడ్ లేక ఈ పంచదార తీపి బిళ్ళలకు అలవాటు పడినటువంటి క్రైస్తవ్యం నుంచి చేదైన మాత్ర నీ శరీరాన్ని దిట్టపరుచుకుని ఆరోగ్యాన్ని తెచ్చుకొని శక్తివంతమయ్యేంత వరకు కూడా నువ్వు సిద్ధపడకపోతే ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితాలలో అభివృద్ధి పొందుకున్నట్లుగా బయటకు కనపడగలుగుతున్న క్రైస్తవ్యానికి నువ్వు ఒక గొప్ప సవాలుగా సంతోషంగా కనపడుతున్నప్పటికీ రేపు నిత్యరాజ్యంలోనికి వెళ్ళినప్పుడు తీర్పులో పడక మానవు, నరకంలోకి పోక తప్పదు, లోకస్సులైనటువంటి మనము ఆత్మీయంగా చలామణి అవుతున్న కోరికలు తీర్చుకునే క్రైస్తవ్యంలో నుంచి క్రీస్తుపక్షమైనటువంటి సంపూర్ణతకు ఈ పిప్పర్మెంట్లను విడిచిపెట్టకపోతే నీ బ్రతుకులు ఎప్పటికీ కూడా స్థిరమైన పద్ధతికి రావు. మొదటి విషయాన్ని గమనించండి. మీకు కొన్ని పిప్పర్మెంట్లు ఇస్తాను, ఈ పిప్పర్మెంట్స్ ముందు తీసుకోవడానికి ప్రయత్నించేయండి. కీర్తనలు 20:4, 20వ కీర్తన 4వ వచనం.
నీ కోరికను సిద్ధింపచేసి,
అబ్బా భలే ఉంది మాట, నీ కోరికను సిద్ధింపచేసి
నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక.
అంటే ఇంకెక్కడ దేవుడు, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏమి లేవు. ఏం కావాలి? నేను ఏం కోరుకుంటే దేవుడు ఇవ్వాలి, అంతే. ఏ దేవుడు? ఈ దేవుడు నాకు తెలియదు, మీరు అనుకుంటున్నటువంటి దేవుని సంగతులు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుడి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఈ మొదటి గోళీ ఎక్కడైతే క్రైస్తవ్యంలోకి మనుషులు వస్తారో ఈ ఈ గోళీ వేయాలన్నమాట. ఏమని? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ కోరికలు యావత్తును, మళ్ళీ చదవండి,
నీ కోరికను సిద్ధింపచేసి.
నీ కోరిక అసలు ఏం కోరిక కోరుకుంటా కోరుకో, సిద్ధింపద్ది. మాత్ర భలే ఉంది కదా, ఏ మాత్ర కావాలి మీకు? చేదు మాత్ర అయినటువంటి యాంటీబయాటిక్ కావాలా, ఈ మాత్ర కావాలా, ఈ మాత్ర కావాలా? ఈ గోళీ భలే ఉంది చూడండి, భలే మింట్ విత్ హోల్, భలేగా ఉంటుంది. నీ కోరిక యావత్తును సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తును
సఫలపరచునుగాక.
ఇంకొక మీకు గోళీ ఇస్తాను, 145 కీర్తన 19 వచనం.
తన యందు భయభక్తులు గలవారి కోరిక,
తన యందు భయభక్తులు గలవారి కోరిక
ఆయన నెరవేర్చును.
కోరిక ఆ ముందు వచ్చిన కట్ చేసేస్తున్నావు, కోరికను ఆయన నెరవేర్చును. నిజంగా ఆయన యందు భయము భక్తి ఉంటే అంటే ఏంటి? యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మితే అదే కదా నీకు తెలిసిన భయము భక్తి. నీకు తెలిసిన భక్తి బైబిల్ చదవటం, లేకపోతే క్యాలెండర్లో ఒక వచనం చదవటం, లేకపోతే సెల్ఫోన్లో వాట్సాప్లో ఉదయాన్నే ఒకటి చూడటం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే నీకున్న సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న వాక్యం చదవటం. ఇంకా అవసరం అనుకుంటే బైబిల్ ఒకసారి ఎదురుగా ఉంటే ఒకసారి చూసి అమ్మయ్య కళ్ళు కదుకుని అన్నం పెట్టుకుని, ఏది భయం భక్తి. ఆదివారం పూట చర్చికి వెళ్ళటం, కానుకేయటం, ప్రార్థన చేయటం, ఏదో చేయటం. ఇప్పుడు నీవు నీ అంతరంగంలో ఉన్న ప్రతి పరిస్థితి ఏమి నేర్పించిందంటే మనిషికి ఇదిగోండి ఇలాంటి గోళీలు వేసుకోమని చెప్తుంది. ఈ పిప్పర్మెంట్లు మనకు ఎంత సంతోషాన్ని ఇస్తాయో, కొద్ది సమయం నీ గొంతంతటిని నీ శరీరం అంతట్లో రుచి చూసే అవయవాన్ని సంతోషపరుస్తాయో, ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం నీకు సఫలపరచబడినటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంది. ఇది రెండవ గోళీ. సామెతల గ్రంథం 11:23 మూడో గోళీ చెప్తాను.
నీతిమంతుల కోరిక,
నీతిమంతుల కోరిక
ఉత్తమమైనది,
ఉత్తమమైనది మూడవ గోళీ అండి. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఏంటి నీతిమంతులు ఎవడు? మనందరికీ తెలుసు నీతిమంతుడు ఒక్కడూ లేడు. మరి ఎవడు నీతిమంతుడు? అబ్రహాము దేవుని నమ్మిను, అందుకు అతడు మనకి పితృడైపోయాడు కాబట్టి అబ్రహాం పక్షంగా మనమందరం ఆయన నమ్మిన వారందరం ఏమైపోయాం? నీతిమంతులం అయిపోయాం. ఇప్పుడు నీతిమంతుని కోరిక ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు సఫలపరిచేస్తాడు. సో ఇలాంటి గోళీలు బతుకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ పిప్పర్మింట్లు మనిషి గొప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చి నేను క్రీస్తు గురించినటువంటి విషయాలను దేవుని వాక్యములో నుంచే మాట్లాడుతున్నాను, నీకు నా మీద చాలా అభ్యంతరాలు రావచ్చు, దేవుని యొక్క మాటను సరిగా అర్థం చేసుకోకుండా నీ ఇష్టానుసారమైన పద్ధతికి బోధిస్తున్నటువంటి దైవజనులారా, ఇప్పటికైనా నీ హృదయంలో దేవుని యొక్క మాటను సర్వసత్యంలోనికి వినిపించే పరిశుద్ధాత్మ ద్వారా వినటానికి ప్రయత్నించే సంఘాన్ని ఈ రోజుకే నిద్రపుచ్చడం ప్రారంభించి తీపి గోళీలకు అలవాటు చేశారు. ఇది ఆశీర్వాదాల పేరుతో, సంతోషాల పేరుతో, సుఖాల పేరుతో, తృప్తిపరచబడే పేరుతో, సాక్ష్యాల పేరుతో, రకరకాల బలహీనతలతో మీరు సంఘాన్ని నిర్వీర్యపరిచి పరలోకం వైపు కాక మీ వైపు, మన వైపు, లోకం వైపు తిప్పుకోవడానికి క్రైస్తవ్యాన్ని వాడుకుంటున్నారు. నీ కోరికలను సిద్ధపరచడానికి యేసు ప్రభు ఉన్నది. నీ దురాశ ఎంత దుర్మార్గమైందో తెలుసా? యేసుక్రీస్తు మరణము ఆఫ్టర్ల్ నీ కోరికలు తీర్చడానిక. ఈరోజు యేసుక్రీస్తు మరణం ఎందుకు నీకు? నీ కోరికలన్నీ తీర్చుకోవటానికే ఈ లోకంలో అనేక పరిస్థితులు మనకుంటే, అనేక పరిస్థితుల్లో ఆనందాన్ని అనుభవించగలిగిన పరిస్థితుల్ని మనుషులు ఇవ్వగలిగినటువంటి ఉపదేశాలు నీకుంటే ఈ గోళీలు వేసుకుని బతుకుతున్నారు ఎందుకు? ఈ పిప్పర్మెంట్లతో క్రైస్తవ్యాన్ని ఆనందింపజేస్తున్నారు ఎందుకు? ఈ చిన్న చిన్న ఆశీర్వాదాలతో మనుషులు సంతోషిస్తున్నారు ఎందుకు? సరే, ఇప్పుడు బైబిల్లో మీరు ఈ మాటలను చూపించినప్పుడు మీకు కోపం కలిగింది కాబట్టి, అయితే దేవుడు ఇవ్వడా ఇచ్చేవాడు కాదా? నేను మీకు ఒక మాట చెప్పాలి. యెహోషువ గ్రంథం 10:12 చదువుదాం. ఎందుకు ఈ విషయాలను మనం పరిశీలనగా చూసుకోవాలో చెప్తున్నాను. యెహోషువ గ్రంథం 10:12
ఇశ్రాయేలీయులు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా
యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయుచుండెను. ప్రజలందరూ వింటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరిగింది?
సూర్యుడా నీవు గిబియోనులో నిలువు,
ఆగిపో.
చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువు.
ఏమైందప్పుడు?
నిలిచిపోయి సూర్యుడు ఆకాశ మధ్యమును
నిలిచి
ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు.
ఒక రోజంతా కూడా అస్తమించడానికి అవకాశం లేకుండా అట్లా ఆగిపోయాడని బైబిల్ చెప్తుంది. అంటే యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? అక్కడ వచ్చిన రాయబడింది యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి అట్టి కార్యం అక్కడ జరిగింది. సో మనుషులందరికీ జరిగే విషయం ఏంటంటే మీ ప్రార్థనలను దేవుడు వినువాడు, మీ ప్రార్థనలు దేవుడు సఫలపరచువాడు, మీ ప్రార్థన దేవుడు అంగీకరించువాడు, మీ ప్రార్థనకు తగినట్టుగా మిమ్మల్ని సంతోషపరిచే దేవుడు. ఈ గోళీలకే సంఘం నిండుతుంది ఈరోజు. ఎవడు ఎలా ప్రార్థన చేయాలి అని అంటే ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అనేటువంటి ఒక రకమైనటువంటి ఈ తీపి పదార్థాలను ఈ పెదవులకు అంటించి బోధించటం ద్వారా అవతల వాళ్ళకి తేనె కారుతుంది. ఆ తేనెను పట్టుకోవటం ద్వారా మధురాన్ని చూస్తున్నారు, క్రీస్తుని విడిచిపెడుతున్నారు. యేసుక్రీస్తు కొరకు బ్రతుకటం వేరు, యేసుక్రీస్తు నందు ఉన్న విషయాలను పొందుకోవటం వేరు. ఈ కోరికలు పొందుకునేటువంటి వ్యక్తి ఈ చేదైనటువంటి మాత్రలకు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, సత్యము నుంచి సర్వసత్యములకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇది ఆరోగ్యాన్ని సంపూర్ణంగా నిలబెడుతుంది, నీ ఆయుష్కాలాన్ని పెంచుతుంది, ఇది సంతోషకాలాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది, నీ ఆయుష్ను పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేసే గోళీల వైపు బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం.
దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను.
స్టేట్మెంట్ చూసారు ఏముంది అక్కడ? దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను అంటే ఇతడు చేసిన మనవి, ఇతడు చేసిన మొర్ర, ఇతడు చేసిన ప్రార్థన, ఇతడు చేసిన అంగలార్పు, ఇతడు చేసిన విజ్ఞాపన, ఇతడు చేసిన హృదయపూర్వకమైన వేదన దేవుడు విన్నాడు, సమాధానం ఇచ్చేశాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ బైబిల్లో బహు తక్కువ ఉన్నాయండి. అతని ప్రార్థన దేవుడు ఆలకించెను అనేటువంటి విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన ఆలకించేటప్పుడు వాళ్ళు కోరుకున్న విషయాలేంటి, వాళ్ళు దేవుని అడిగిన విషయాలేంటి, ఆయన చెప్పినట్లు చేసిన పద్ధతులేంటి, చేయటం ద్వారా వారు పొందుకున్నటువంటి ఈ స్టేట్మెంట్ యొక్క సంతోషమైన కార్యాలు, సఫలమైన రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ వదిలేసి ఎవరికి నచ్చిన వాడు ఒక వాక్యం పట్టేసుకుని ఇదిగో ఇది ఇలా చెప్పేస్తే ఇలాగ అయిపోద్దని చెప్పి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తున్నాం. తప్పేమి లేదు, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి తీపి గోళీలతో బతికినంత వరకు నీకు ఏమి ఇబ్బంది రాదు. కానీ ఒక్కసారి చేదైన మాత్రం నుంచి సర్వసత్యంలోని కనుక నేను నడిపించాలని ప్రయత్నం చేస్తే తీపి మాత్రలు పనిచేయ జాగ్రత్త, ఈ ఉపయోగపడవు, ఈ ఉల్లాసం ఆగిపోద్ది, ఈ రోగంలో ఉన్నటువంటి పరిస్థితి అంతటిని నువ్వు వేదన అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకో. 1 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చూడండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం.
సమూయేలు పాలు విడవైన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా,
ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా
యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
క్లియర్ గా ఉంది సార్, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేనికోసం ప్రార్థన చేశాడు, ఎవరి కోసం ప్రార్థన చేశాడు, ఏది కావాలని అడుక్కుంటే ప్రార్థన అంగీకరించాడు దేవుడు. మీరు ఈ విచనాలన్నీ మీరు వెతుక్కుంటే పాత నిబంధన కాలపు విషయాలన్నిటిలో కూడా ఏలియా చేసిన ప్రార్థన విన్నాడు, గిద్యోను చేసిన ప్రార్థన విన్నాడు, తర్వాత ఇలా ఎంతోమంది విషయాలలో ప్రార్థన చేసినటువంటి విషయాలు ఎంత సంతోషాన్ని కలిగిస్తే అంటే మనం కూడా అట్లా ప్రార్థన చేసేస్తే దేవుడు వినేస్తాడు అనేటువంటి కోరికకు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాయి ఈ వాక్యాలన్నీ కూడా. వాస్తవంగా వాళ్ళ బ్రతుకులతో దేవుడు నడిచిన విధానము, నూతన నిబంధన క్రైస్తవుడిగా నిన్ను నడిపించడానికి దేవుడు వాడుకుంటున్న విధానంలో చాలా మార్పు ఉంది పిల్లరా. ఆ దినాలలో ప్రభువు యొక్క కార్యాలు ప్రపంచమంతటికి దేవుని యొక్క కార్యాలను ఇది దేవుడే చేశాడనే విషయం చెప్పడానికి అనుకూలంగా ఉపయోగపడేటట్లు మాట్లాడిన దేవుడు ఈ నూతన నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి నేను నీకు చూపించిన మాదిరిని వెంబడించండి, నేను మీకు బోధించిన విషయాలలోనికి మీరు సత్యంలోనికి రండి, నేను మీకు ఏమైతే సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకొనండి. ఇది మారిపోయింది. మీరు ఆశీర్వాదాల వైపు, దీవెనల వైపు, సమాధానాల వైపు, ప్రార్థనలకు జవాబుల వైపు, లేక నీ కోరికల వైపు, నీ ఆలోచనలు సిద్ధింపు చేసుకునే వైపు ఇంకా నువ్వు అక్కడ ఉండిపోతే ఈ తీపి మాత్రలో బ్రతుకులోనే నీ జీవితం కొంత రోజుల తర్వాత అంతమైపోబోతా ఉంది. ఇది నీకు అర్థం కాని విషయమే, కానీ కొద్దిసార్లు నీ హృదయం లోపలికి వెళ్ళే కొద్ది దేవుని కార్యాలు వేరుగా వినపడతాయి. అందుకే సత్యము నుండి సర్వసత్యము నుండి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆత్మ చెప్తున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగా కంటే ఈ 2 చెవులకు ఇంత పెద్ద కన్నాలు, ఇంత పెద్ద కమ్మిలు పెట్టుకున్నాడు వింటానని కాదు, లోపల వినాలి, లోపల జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం కూడా చూపుకి చెవికి మాటకి మధ్యలో ఉండాల్సిన పరిశుద్ధత మిస్ అవుతుంది. ఆ పరిశుద్ధతను తెలుసుకోవటానికే ఈ తిప్పలన్నీ పడుతున్నాం అనే విషయం గమనించండి. ఇప్పుడు ఆలోచిద్దాం. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17-18 వచనం.
యెహోవా వీడు చూచినట్లు,
యెహోవా మీరు వీడు చూచినట్లు
దయచేసి వీని కళ్ళను తెరవమని,
కళ్ళు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు కళ్ళు తెరిచాడు, ఆకాశంలో అగ్నిరథాలు చూశాడు, అతని చుట్టూ సైన్య సమూహాన్ని కనపడ్డాయి. అప్పటి వరకు ప్రార్థన చేయలేదంటారా? మరి ఆ సేవకుడు ఆ పనివాడి గురించి చేస్తుంటాడు, కానీ అప్పటికి అవసరం రాలా. అంటే దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు అనే విషయం చెప్పడానికి మనకి అక్కడ ఉన్నాయి. ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు, ప్రార్థనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. మనము ప్రార్థన చేయడానికి పిలువబడిన వారమై ఉన్నాం. మనము ప్రార్థించుట ద్వారా దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతకటానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుని యందు అత్యధికమైన సమాధానంతో సంతోషంతో ముందుకు వెళ్ళటానికి మనిషి నిత్యము ఎడతెగక విసుగక మానక ప్రార్థన చేయాలి. ఇదండి స్టేట్మెంట్. ఇప్పుడు ప్రార్థనలు దేనికి మరి చేశామో మనం తెలియకుండా పరిస్థితి వచ్చేసింది. ఒకసారి చూద్దామా, రెండో దిన వృత్తాంతాల గ్రంథం రెండు ఒకసారి 30వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. నేను చాలా వచనాలు ప్రార్థన గురించినటువంటి విషయాలు అన్నిటి మీద చాలా కాలం నుంచి బోధించుకుంటున్నాను. నేను బోధించాను మీకు, అది మొదటి స్థాయి సత్యము. ఇప్పుడు సర్వసత్యంలోనికి వెళ్లే కొద్దీ కొంచెం మార్పు వస్తూ ఉంటుంది. చూద్దాం రెండో దిన వృత్తాంతాలు 30వ అధ్యాయము 27వ వచనం.
అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.
వారి ప్రార్థన ఆకాశమునున్నటువంటి పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవుడు ప్రార్థన చేసిందంటే ఎక్కడికైతే వెళ్ళిందో అనే డెస్టినేషన్ ఎవరో చూసినట్టే రాశాడండి. అక్కడ ఉంది, ఆకాశం ఉంది, పలానా ప్రదేశంలో శాటిలైట్ నెంబర్ సౌండ్స్, శాటిలైట్ డిస్టెన్స్ సౌండ్స్, శాటిలైట్ తాలూకా వెలాసిటీ సౌండ్స్ అని చెప్పినట్లుగా ఎంత స్పెసిఫిక్ ఆకాశ మండలం ఉన్న దేవుని సమూహమునకు చేరెను. ఎవరెళ్ళి చూశారు, ఎవరెళ్ళి చెప్పారు, అంత స్టేట్మెంట్ ఉందనంటే అది జరగందైతే అతిశయమైన విషయాలు బైబిల్లో రాయాల్సిన అవసరం లేదు. అది సమాధానం కలిగినటువంటి కార్యం కాబట్టి ఆ విషయం అక్కడ ప్రకటించబడింది. సో మేక్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు దేవుడు ప్రతి ప్రార్థనను ఖచ్చితంగా సహాయం చేసిన దేవుడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు మాకు ప్రార్థన చేయడం నేర్పించన్నారు. 5వ అధ్యాయం 44వ వచనం మత్తయి సువార్త. ప్రార్థన చేయడం నేర్పించబడితే ప్రభువు ఏం నేర్పించాడు చూద్దాం.
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి.
చూసారా, పరలోకమందు దేవుని సముఖం ఉంది, దేవుని సముఖమునకు ప్రార్థన వెళతది. ఇది ఇంతవరకు మనకు నమ్మకం, ఇంతవరకు క్లారిటీ ఉంది, రైట్.
పరలోకమందున్న
మీ తండ్రికి సొంత కొడుకులైనట్లు
మీ శత్రువులను ప్రేమించుడి.
ఓకే,
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి.
ఇప్పుడు ప్రార్థన చేయాల్సినటువంటి అంశం, మనం ఏమైతే ప్రార్థన చేస్తామో పరలోకమందున్న దేవునికి ఆ విషయాలకు కావాల్సిన రీతిగా ప్రార్థన చేయాల్సిన అంశాలు మారిపోయాయి. నీ కోరికలు తీర్చుకునే అంశాలు కావు. ఏవి ఆజ్ఞాపించాడో అవి నువ్వు చేయటం నీకు చాలా కష్టం. కష్టమైన విషయాలను ఇష్టంగా చేయటానికి ఏం చేయాలి అనడానికి ప్రార్థన చేయమనుంది. మీరు న్యూ టెస్టమెంట్ అంతా వెతకండి. యేసుక్రీస్తు నామంలో మీరు చూసిన ఏ సంబతులు మీరు చూసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ విషయాలు రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? ప్రభువు కోరుకున్నది ఏంటంటే నీకు ఆయనతో సంబంధం, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆయన సహవాసానికి వచ్చి ఆయనతో సంబంధం కలిగి ఉండి ఆయన నీతిని నెరవేరుస్తూ ఆయన రాజ్యమును వెతుకుతూ ఆయనలో సంపూర్ణులమై పరలోకపు తండ్రిని చేరటానికి కుమారుని యందు సంపూర్ణతను స్వభావం సంపాదించుకుని ఆ రీతిగా వెళ్ళటానికి సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. కానీ నీ కోరిక లిస్టు పట్టుకొచ్చి ఎన్నాళ్ళమ్మా, ఏం చేశాడమ్మా మీ దేవుడు, ఏం నడిపించాడమ్మా నిన్ను, ఏమిచ్చాడమ్మా దేవుడు నీకు, ఈ దేవుడు అన్యాయస్తుడు, ఈ దేవుడు నాతో మాట్లాడు, ఈ దేవుడు నాకు కావాల్సిన చెయ్యుడు, ఈ దేవుడు నాకు నేను ఎంత అడిగినా నాకు సమాధానం ఇవ్వడు, నేను మగపిల్లని అడిగితే ఆడపిల్లనిచ్చాడు, ఆడపిల్లనైతే మగపిల్లడు ఇచ్చాడు, నేను సేవడితే ఇది ఇచ్చాడు, నేను అదడితే ఇది ఇచ్చాడు. అరే నాయన, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దేవుడితో లావాదేవీల గురించి మాట్లాడతారే సాక్ష్యాలుగా, దేవుడు ఇది చేశాడు అది చేశాడని చెప్పుకుంటారే. ఆయన ఏం చేయమన్నాడు? ఆయనతో నీకు ఉండాల్సినటువంటి సహవాసపు జీవితం విషయంలో ఒక ప్రత్యక్షత కోరుకోమని చెప్పాడు. చెప్పరా, ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదవండి, వాక్యం మనకు అర్థమవుతుంది. ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 3.
వారితో కలిసి,
ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి
మనం అందరమును
శరీరము యొక్కయు
మనస్సు యొక్కయు కోరికలను.
చూడండి, జాగ్రత్తగా వినండి, వాళ్ళందరితో పాటు మనం కూడా చేసిన పని అండి. శరీరము యొక్క
మనసు యొక్క
కోరికలను నెరవేర్చుకొని
మన శరీర
ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాము.
కడమవారి
ఆఖరవారి వలనే
స్వభావ సిద్ధముగా దైవోగ్రేతకు పాత్రులమై ఉంటిమి.
ఏం చేస్తున్నామంట మనం?
దేవుని
వాళ్ళలాగా మీరు కూడా కోరుకుని మొదలెడితే, వాళ్ళలాగా మీరు కూడా పాత ఏదైతే కోరుకుంటూ లిస్టులు పట్టుకుని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ దానికి నిరీక్షణ పేరు పెట్టుకుని ఆత్మ సంబంధమైన శుద్ధోపకరణాల విషయాలను పక్కకు పెట్టి ఆత్మ సంబంధమైన ఫలములు పక్కకు పెట్టి ఆత్మ సంబంధమైన వరములతో ధ్యాస లేక ఆత్మ సంబంధమైన వచనమైన వాక్యముతో శరీరము కలిగించడానికి ఉపయోగించుకోక మునుపటి వాళ్ళ వల్ల మీరు కూడా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా మన విషయంలో కూడా ఆయన తీర్పు తీర్చేవాడని బైబిల్ చెప్తుంది. అందుకని మునుపటి వారి వల్లే వాళ్ళు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించారు. మనం అలా చేయటానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ స్టేజ్లో నుంచి సంపూర్ణంగా యేసు ప్రభు కోరుకున్న పరిస్థితిలోకి నువ్వు రావాలి అని అంటే అది నీకు సాధ్యమేనా? ఎట్లా? ఆయన ఏం కోరుకున్నాడు? నువ్వేం కోరుకుంటున్నావు? ఆయన కోరికను తీర్చడానికి నువ్వు ఉన్నావా? నీ కోరికలు తీర్చడానికి ఆయన దగ్గరికి వచ్చావా? ఆయన ఉన్నాడా? ఈరోజు మనిషి జీవితంలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకునేటువంటి భక్తి సెంట్రల్ ఫోకస్గా నడుస్తూ ఉంది. ఇది టీవీ మీడియా చూడండి, ఇంటర్నెట్ మీడియా చూడండి, ఇక ఏ రకమైన మీడియాలోనైనా సేవకుడు సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎవడరా చెప్పాడు బైబిల్ అట్లా చేయలేదే. ఎక్కడ కూడా ప్రార్థన చేస్తే ఇది ఇస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ లేదు బైబిల్లో. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి నేను దేవునితో మాట్లాడుకునేది ప్రార్థన. నా అవసరతలు దేవునికి తెలుసని నేను హృదయపూర్వకంగా దేవునితో సంబంధాన్ని కొనసాగించుకోవటం ప్రార్థన. నా అవసరతలు అన్నింటిలో దేవుని వైపు చూస్తూ దేవుని దగ్గర నుంచి తీసుకునేంత వరకు కూడా నేను మౌని అయి సంపూర్ణ సమాధానంతో తొలగిపోకుండా ఆత్మయందలి ఆనందాన్ని అనుభవించుకుంటూ పోవటం ప్రార్థన. మరి ప్రార్థన ద్వారా సమాధానం తెచ్చుకోవటం అనేటువంటి సంబంధాన్ని ఈ క్రీస్తునందు కొన్ని విషయాలను పక్కకి తప్పించేసింది. దీన్ని నేను ఎవరిని నేను అపోహపడను, ఎందుకంటే నా వయసు ఆ పాతకాలపు పద్ధతుల్లో తీర్పు తీర్చేంత కాదు కాబట్టి. కానీ వాక్యమైనటువంటి విషయం వివరణలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చాలామంది కంటకంగానే నిలబడతాం. ఇది చేదైనటువంటి మాత్రమే నీకు చెప్తున్నాను కదా, ఇదేమి తీపిగోలి కాదు, చేదైనటువంటి మాత్రమే. బాగా ఇబ్బంది పడుతుంది, నీ శరీరానికి కొంచెం బాగా వికారాన్ని తీసుకొస్తుంది, విరోచనాలు తీసుకొస్తుంది, వాంతులు తీసుకొస్తుంది, కానీ జబ్బు తగ్గిస్తుంది, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటట్లుగానే ఉంటాయి. కానీ వాక్యము లోపలికి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస జీవితానికి ప్రభువు ఇచ్చినటువంటి నిబంధనావళిని, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల సంపుటిని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలను, ఆయన ఇచ్చినటువంటి కట్టడలను, ఆయన మనతో చేసినటువంటి బాసలను, వీటన్నిటికి మనిషికి ఆ దేవునికి ఉండే సంబంధాన్ని పెంచడానికి ఇచ్చినవే కానీ నిన్ను తృప్తిపరచడానికి, నీ కోరికలను తీర్చడానికి, నీ ఆశలను నెరవేర్చడానికి, నీ ఆలోచనను సిద్ధింపచేయటానికి, నీవు అనుకున్నదల్లా జరిగించడానికి దీనికి విశ్వాసపు పరిశుద్ధ ప్రార్థన అని చెప్పుకోవాల్సిన పని అయితే ఏమి లేదు. అందుకే ఈ విషయాలు ఎక్కడ సత్యం సంఘానికి తెలిసిపోద్దని టచ్ వాళ్ళు తయారయ్యారు, టచ్ గాళ్ళు, టచ్ గాళ్ళు. ఈ టచ్ అనగానే అటు పడిపోతే ఇక ఆ లోకం అంతా మారిపోద్దిగా. ఆ సమయం అంతట్లో ఆ దయ్యాలు నొదలు కొట్టుకుంటూ కూర్చుంటే వాక్యం ఉండదు కదా. వాక్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో క్రీస్తు పనిచేయడు, ఆత్మ పనిచేస్తుంది. అదే ఆత్మ నేను చెప్పక్కర్లా మీకు. అందుకనే దేవుని సంబంధమైన విశ్వాసపు పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి ప్రతి అపోహ తొలగిపోవాలి. ఈరోజు కోరికలు తీర్చుకోవటం అనేటువంటి భక్తి ఎంత దారుణంగా వేళ్ళుండిపోయిందంటే సంఘంలో ప్రతి ఈ ఇక్కడ జరగకపోతే మరొక ఇప్పటికీ ఉదయం కూడా నాకు ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మీరు ఏ సమయంలో మందిరంలో ఉంటారు, నేను వస్తాను. ఎందుకమ్మా మీరు రావాలి అని అంటే, ఏమి లేదండి, నేను లాస్ట్ ఇయర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక విషయంలో ప్రార్థన చేశారు, వెంటనే దేవుడు కార్యం నెరవేర్చాడు, దేవునికే మహిమ, అందుకు మరొకసారి మిమ్మల్ని దర్శించుకుని వెళ్దామని. ఏమంటే నేను ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న దోణ, నన్ను దండం పెట్టుకోవడానికి వస్తావు నువ్వు, నేనేమన్నా మందసాను, నన్ను తాకడానికి వస్తావు. ఆడెవడో వెళ్ళి ఆ కంతలో దూరి అక్కడ ఉన్నటువంటి సిలువ స్టార్ను ముద్దెట్టుకుంటున్నాడు. యేసుప్రభు పుట్టిన ప్లేస్ అంట, సిగ్గు లేదు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? నీ హృదయంలో పుట్టాలి. అందుకే ఆయనకు చోటు ఇయ్యడు అని చెప్తుంది బైబిల్. నువ్వు వెళ్ళి ఆ స్థలాల్లో దూరిపోయి అదేదో పరిశుద్ధమైన ప్రక్రియగా ఇజ్రాయేల్ యాత్ర అని చెప్పి దాన్ని వెనకాతల కెమెరా బట్టి తిరుగుతుంటే దాన్ని ఏమనాలి అంటే, ఈ రోజుకి చాలామందికి ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తే, ఒక్కసారి ప్రార్థన చేస్తే అనే సేవకుల ఎర్రి సేవకులను చాలామందిని చూశాను. వెర్రి వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళకి యేసు తెలియదు, సత్యం మాత్రమే తెలుసు, సర్వసత్యములను తెలిపించే పరిశుద్ధాత్మ నడిపించబడిన వారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఇది అడుక్కోవడం తప్పలేదు, చెప్పుకోవడం తప్పలేదు. ఈ రెండింటిలో ఉన్న మోసం వేరే. సర్వసత్యంలోనికి వెళ్ళే విషయాలను కొంచెం లోపలికి, హృదయం లోపలికి వినటానికి గనక నువ్వు ప్రయత్నం చేస్తే ఈ చేదైనటువంటి మాత్రలన్నీ, ఈ తీపి మాత్రలు ఇచ్చినటువంటి ప్రతి డోసు నుంచి నిన్ను విరిగిడివ్వగలదు. దీని నుంచి నిన్ను నిర్వీర్యపరిచి సంపూర్ణమైన శక్తితో సంపూర్ణతలకు నడిపించగలడు దేవుడు. ఆలోచిద్దాం ఒకసారి. నేను ఒక మాట చెప్తాను వినండి, నేను ఈ విషయాలలో ఒక 20 విషయాలను ప్రజల మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన, కోరిక, అపోహ ఈ మూడింటిని సంపూర్ణంగా తీసుకుంటూ దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం చెప్తున్నాను, నేను చెయ్యని వాటికి వేరొకరి ద్వారా కోరిస్తే దేవుడు ఇస్తాడా? నేను చెయ్యను, నేను ప్రార్థన చేయను, కానీ నా ప్రార్థన అనే పదము కోరిక అనే పదంగా మార్చి మరొకళ్ళకి చెప్పాలి. ఉదాహరణకి చెప్తాను, నేను ఒక పాస్టర్గా నేను నిలబడి ఉన్నాను అనుకోండి, నేను దగ్గరికి వచ్చి ఒక ఆవిడ అడుగుతుంది, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అంది. అంటే ఏం చేయమంది? ప్రార్థన చెయ్యండి అంది. ప్రార్థనలో నేను వెంటనే ఏమీ ప్రార్థన చేయండి, దేనికోసం ప్రార్థన చేయాలని అడుగుతాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకున్న బలహీనత ఇదే, దేనికి ఎందుకు చేయమంటాను. వెంటనే ఆవిడ తన హృదయం అంచె బయటపడుతుంది. అదేంటి ప్రార్థన? కోరిక మనవా? పిటిషనా? ఏమిటి చెప్పండి. మా అబ్బాయికి పలానా అమ్మాయిని చూశాము, దాని విషయంలో మీరు ఓకే అనేలాగా మాకు ఒకసారి ఆమె జీవంతరం చెప్పండి. ఇప్పుడు కోరిక, ఇప్పుడు ఆమె హృదయ వాంఛ, ఆమె కోరిక, ఆమె ఉద్దేశము, ఆమె ఆలోచన, తన కుటుంబ క్షేమం కొరకు తనన్నీ చూసుకుని ఆ విషయంలో ఒక సేవకుడిగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి యేసునామంలో ఆమెన్ అంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇది దేవుని చిత్తమే కాబట్టి కట్నం అదే కాగుణింతలు ఉన్నాయి కదా కొన్ని అవన్నీ మాకు సెట్ అయిపోయినాయి, ఇదంతా దేవుని చిత్తమే. నిజం చెప్పండి, దేవుడు ఇలాంటివన్నీ చేయమంటాడా? నేను ఇలాంటివి కోరుకుంటాడా? ఇప్పుడు నువ్వు చెయ్యని దానికి నా చేత కోరిస్తే, నాలాంటి పాస్టర్లు తెలసొక్కగాళ్ళు చాలామంది ప్రార్థనలు చేపిస్తే అవుతాయా? ఇదేగా మీ అపోహ. మొదటి అపోహ, నీ హృదయము తెరవబడకుండా నీవు దేవునితో మాట్లాడడానికి నిబంధన చేసుకోకుండా ఆయన చెప్పిన ఆజ్ఞలను మీరి ఆయన ఎదుట కోరికలు కోరుకోవటానికి ప్రార్థన అనే పదాన్ని వాడితే ఏ ఫలము ఉండదు. అందుకే చాలామందికి కోరికలు తీర్చే దేవుడు కాదు ఈయన. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ నులివెచ్చని స్థితిలో నుంచి బయటకు రండి, చల్లని స్థితిలో నుంచి బయటకు రండి. వెచ్చగానే ఉండాలి, ఇంకా అయితే చల్లగా లేతే వెచ్చగా అంటే అయితే చల్లగా ఉండమని కాదు. మొదటి స్థాయి చల్లగా ఉంటే కడమటి స్థాయి వెచ్చగా ఉండటం. ఆ వెచ్చగా ఉండే స్థాయి మీకు ఇంకా తెలియకుండా నులివెచ్చని స్థితిలోను చల్లని స్థితిలోను సంఘంలో పాతుకుపోయి అదే ఆత్మీయత అనుకుంటే నీ అంత పిచ్చి మోసపు క్రైస్తవ్యం మరొకటి లేదు. నిన్ను చూసి 10 మంది సంఘం పాడైపోతుంది. కొందరు బయటపో, గుర్తుపెట్టుకో మొదటి విషయం ఇది. వేరొకరి ద్వారా కోరిస్తున్న నీ జీవితాన్ని దేవుడు ఎలా ఇస్తాడు? నీకేం కావాలో, నీ హృదయం దేవునితో ఏమైందో, నువ్వు ఎట్లా దేవుని నిబంధనలు ఫాలో అవుతున్నావో, ఆయన నియమానికి నువ్వు ఎక్కడ లోబడుతున్నావో, ఆయన వాక్యానికి ఎక్కడ కడాకండికంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావో, వాక్యాన్ని బట్టి నువ్వు నమ్మి ఏమి కోల్పోయావో అనే దాని మీద నీకు ఇవ్వబడతా రిజల్ట్స్. ఈరోజు మీ జీవితాలలో ఒక సిలువను ఒక శ్రమను మీరు ఎదుర్కొంటూ దానికి దేవుని నిందిస్తున్నారు, దానికి అవసరమైతే మీ జీవితాలలో నేను ఇది లేకపోవటం వల్ల దేవుడు నాకు ఇలా చేసేశాడని దేవుని మీద అపోహ పడుతున్నారు. సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు మీ విషయంలో అన్యాయం చేయట అసంభవం, దుర్లభం. ఎట్టి పరిస్థితులను చెడు ఎవడికైనా హాని కలిగిందా, వాడు ఇది దేవుడి వల్ల కలిగిందని అనకూడదు, బైబిల్ చెప్తుంది. కాబట్టి మరి ఎట్లా? నీ హృదయం సరిచేసుకో, నీ ఆలోచన ధోరణి సరిచేసుకో. వేరొకరి ద్వారా అనేటువంటి పదం పక్కకి తీసే, వేరొకరి ద్వారా అనే ప్రదేశంలో ప్రత్యేకించి మీ పాస్టర్ను పక్కకి తీ, ముందు నీకే ఆ శాపం వస్తుంది. ఆ రకమైనటువంటి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అనేటువంటి వాళ్ళందరినీ నమ్మకండి. వీళ్ళు ఇప్పుడు కొత్త కాలపు దొంగలు, ఈ దొంగ బోధకులు. మీకోసం ప్రార్థన చేయటం బైబిల్ చెప్పనే పని, మీరు ప్రార్థన చేయడం నేర్పించడం బైబిల్ చెప్పేటువంటి పని. ఇంత గొంతుసించుకుని అరిసినా కూడా సిగ్గుమాలిన జనం నా దగ్గర కూడా వచ్చుంటారు లైన్లో. ఏమంటే ఆడు అలాగే అంటాడు, మా కోసం చేస్తాడు దేవుడు అంటాడు. అయ్యా, నేను ఆజ్ఞలని నెరవేర్చి నేను నీతిని నెరవేరిస్తే, నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తే, నేను హృదయ ప్రకారం దేవుని ఆలోచన అంతటి ప్రకారం నీతి ప్రకారం చేస్తే నా ఆలోచన సిద్ధింపజేస్తాడు, నేను బతికితే నీ ఆలోచన సిద్ధింపజేస్తాడని కాదు. మర్చిపోతున్న వాక్యాన్ని మొదటి అపోహ బయటికి రా. రెండవ విషయం, నా అవసరతల కోసం నాకంటే వేరొకరు గొప్పగా ఏమైనా కోరుకోగలరా? నా నీడ్స్ మరొకరు చెప్తే మరొకరు ఇంకా గొప్పగా ప్రార్థన చేయగలరా? ఒక సిస్టర్ గారిని అడిగితే ఆవిడ చెప్తుంది, ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వండి అంటే ఆవిడ ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఇచ్చేది. అర్థమవుతుందా? అందుకే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ప్రేయర్ రిక్వెస్ట్. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ పట్టుకొచ్చి ఆవిడ బైబిల్లో పెట్టింది. బైబిల్లో పెట్టి మోకాలు లేసి కళ్ళమ్మడి తుడుచుకుంటూ ముక్కు సీదుకుంటూ రొప్పుకుంటూ ఏడుస్తుంది, ప్రభువా ఈ రిక్వెస్ట్లో పెట్టినటువంటి సిస్టర్ గారు రిక్వెస్ట్ తీర్చేయి, ఇచ్చేయి, చేసేయని. ఓకే, మంచిది, వెరీ గుడ్. నువ్వేమో సీరియల్ ఆపకుండా సీరియల్ చూడు, నువ్వేమో ఫోన్ ఆపకుండా ఫోన్లో కంటిన్యూగా నువ్వు ఎప్పుడు ఆన్లైన్లోనే ఉండు. నీ జీవితకాలం నీ కుటుంబాలకు కావాల్సిన సంతోషాలు సుఖాలు తిండ్లు తిప్పలు అన్నిట్లో నువ్వు ఆనందించు. ఈవిడ ఇక్కడ ఏమి ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఇంకొక పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, లేకపోతే ఇంకెవరో నీ గురించుకో. నిజం చెప్పండి, మీ హృదయంలో ఉన్నంత నొప్పి కలిగినటువంటి తీవ్రమైన ప్రార్థన లేక ఆ యాచన లేక ఆ విజ్ఞాపన దేవునితో నీ సంబంధం ఈయన చేయగలరా? ఎవరైనా చేయగలరా అని అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను, చేయగలరు. ఎస్, నా స్టేట్మెంట్కి నేనే చెప్తాను, ఎస్ చేయగలరు. కానీ నీవు చెయ్యగలిగినంత కాలం మేము చేయలేము, ఇంకొకటి చేయలేడు. మహా అయితే ఒక్కసారి వస్తుంది, రెండుసార్లు వస్తుంది భారమైన ప్రార్థన. ఆ తర్వాత మాకు ఒకటి ఒక ధైర్యం వచ్చేది, చేస్తాంలే ప్రార్థన, ఇంకెవరిదైనా వస్తే బాగుండు, మాకు నడిపింపు లేదు. ఎందుకు ఆగిపోద్ది? నీ చాలు, వాళ్ళు చేయని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు నా అవసరతల కోసం నేను వేరొకరి దగ్గరికి వెళ్ళి గొప్పగా ఎలా యాచించమనగలను? అవునా? ఒక విషయంలో జరుగుద్దండి, తల్లి తన పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టొచ్చి తన పిల్లల ఆకలి తీర్చడానికే గనక అడుక్కోవడానికి వచ్చిందనుకో, అక్కడ పదార్థాలు ఉండి ఇవ్వని వాడు ఉంటే వాడిని బతిమిలాడు, బాబులుగా బతిమిలాడు. తన కోసం కాదు, తన పిల్లల కోసం. అంత బాధ్యత కలిగిన ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా? ప్రభు అయిన యేసు తప్ప ఎవడూ లేడు. అందుకే బైబిల్ చెప్తుంది, నిరంతరమట తండ్రి కుడిపార్శ్వమున ప్రభు మన కొరకు, క్రీస్తు మన కొరకు తండ్రిని ఎవడైనా చేయగలడా? ఆ రకమైనటువంటి క్రీస్తుతో పక్కన కూర్చున్న ప్రార్థనకు ఇంకొకరి కోరికలను నేను అరవగలనా, చెయ్యగలనా, భారం వస్తుందా, తీర్చగలనా? కానీ అపోహ ఏంటంటే, నేను పనిచేసుకుంటున్నాను, నా వల్ల కాదు, కాబట్టి నా కోసం ప్రేయర్ మీరు చేసుకోండి అని చెప్పి చందాలు పంపేవాళ్ళని చూశాను నేను. నాకు కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు, 200 300 పంపించి, అయ్యా మీరు మా కోసం నిజం ప్రార్థన చేస్తున్నారు నాకు తెలుసు, అందుకే మీకు ఫీజు కడుతున్నా. ఫీజు ఏంటి? ఫీజులు ఏంటి? ఈ కక్కుర్తి డబ్బులు పట్టుకున్న వాళ్ళేమో మీకోసం ప్రార్థన చేస్తున్నామని రిప్లై ఇవ్వటం ఏంటి? ప్రతి నెల ఒకసారి మీకు ఒక ఫోన్ చేసి మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం గుర్తు చేస్తాం ఏంటి? ఎందుకు గుర్తు చేయాలి చెప్పండి? ఫీజు లేట్ అయింది అందుకు కదా. జాగ్రత్త. మూడో విషయం చెప్ అపోహలు చెప్తున్నాను నేను. మూడో విషయం, నా దృష్టిలో ప్రాముఖ్యతలు దేవుని దృష్టిలో ప్రాముఖ్యతలు ఒకటేనా? నా దృష్టిలో ఉన్న ప్రాముఖ్యతలు, ద ఇంపార్టెన్సెస్, ద ప్రయారిటీస్ దేవుని దృష్టిలో ప్రాముఖ్యతలు కూడా సమానమేనా? రెండు ఒకటి అవుతాయి ఎప్పుడైనా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఒక లిమిట్ ఉంది, నా చుట్టూ ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచానికి కొంత కంట్రోల్ ఉంది, ఈ కంట్రోల్లో ఉండేటువంటి వ్యక్తుల చుట్టే నేను ఎక్కువగా చేయగలుగుతాను. కానీ దేవుని దృష్టిలో ఉన్న ప్రయారిటీ ఏంటి? అందుకే చాలామందికి హృదయంలో నుంచి దేవుని చేసే విజ్ఞాపన కలిగించేటువంటి ఆత్మను చూడలేకపోతున్నారు. వారు పరిశుద్ధాత్మ దగ్గరకు వెళ్ళి పరిశుద్ధాత్మునితో నడిపించబడే స్థాయికి ఒప్పుకోలేకపోతున్నారు. ఇది చాలా అజ్ఞానమైనటువంటి క్రైస్తవ్యం అనే చెప్పాలి. ఎందుకు ఈ విషయం ఒకసారి ఆలోచించండి, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఈరోజు నా దృష్టిలో ఉండేటువంటి ఇంపార్టెన్సెస్ అండ్ ప్రయారిటీస్ దేవుని దృష్టికి అవి ఈక్వల్ కాకపోవచ్చు. ఇప్పుడు చాలామంది మందిరాల గురించి ప్రార్థన చేస్తున్నారు, ప్రభు మాకు మందిరం ఇవ్వండి, మందిరం ఇవ్వండి. నీ దృష్టిలో మందిరం నీకు ప్రయారిటీ, కానీ దేవుని దృష్టిలో మందిరం ప్రయారిటీ కాదు, మనిషి ప్రయారిటీ. నీ దృష్టిలో దేవుని సంఘంలో కొన్ని అవసరతలు ప్రయారిటీ, దేవుని దృష్టిలో అవసరతలు కాదు, ఆత్మ ప్రయారిటీ. నీ దృష్టిలో కుటుంబాలు వర్ధిల్లి సమాధానంతో ఉండడం ప్రయారిటీ, దేవుని దృష్టిలో కుటుంబం శ్రమల పాలైనప్పటికీ దీనులై సంపూర్ణులై క్రీస్తు యొక్క సారూప్యులకు వాళ్ళటం ఇంపార్టెంట్. దట్ ఈస్ ప్రయారిటీ, గాడ్స్ ప్రయారిటీ. ఇప్పుడు చెప్పు, నీ ప్రయారిటీ ఎక్కడ, దేవుని ప్రయారిటీ ఎక్కడ? సంఘంలో ఈరోజు ఏం టీచ్ చేస్తున్నామంటే, నీ ప్రార్థనలతో దేవుణ్ణి ఎలా మెస్మరైజ్ చేయాలి, నీ ప్రార్థనలతో దేవుణ్ణి ఎలా ఆకట్టుకోవాలి, నీ ప్రార్థనలతో దేవుని ఎలా దింపేసుకోవాలి, నీ ప్రార్థనలతో దేవుని దగ్గర నువ్వు గుంజేసుకోవాలి. ఏమిటి భక్తి ఎటుపోతుంది? దీనికి లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకొస్త సంఘం, నా సంఘం, నీ సంఘం ఏం తేడలేదు, అన్ని సంఘాలు సేమే, అందరూ ఒకటే గోళ. ఏంట్రా ఈ గోళ అంతంటే, మీరు ప్రార్థన చేస్తే దొరుకు. అరే, ప్రార్థన చేయటం అనేది దొరకడానికి కోసం కాదు, ఆయనతో ఉండడానికి కోసం, ఆయనలో ఆనందించడం కోసం, ఆయనతో సహవాసం కోసం, ఆయన సన్నిధిని కోరుకోవటం కోసం, ఆయన మనలో సంపూర్ణతను తెచ్చుకోవటం కోసం, మనం ఆయన రూపంలోకి మలచబడడం కోసం, క్రీస్తు కలిగిన సమసంపూర్ణత సర్వ పరిపూర్ణతలకి మనం రావడం కోసం. యేసు ప్రభు వచ్చి నేను మీకు ఇది చూపించడానికి వచ్చాను రాబాబు అంటే, ఆయన దగ్గర ఉన్న నాకు ఈ లిస్టులు పట్టుకొస్తున్నామేంటి మనం? సో మూడవ అపోహలోంచి బయటికి రండి. నీ దృష్టిలో ఉన్న ప్రాముఖ్యత దేవుని దృష్టికి ప్రాముఖ్యత కాదు, ఇది వేరు అది వేరు. ఇప్పటికీ నీ జీవితంలో తిండి నీకు ప్రయారిటీ అయినా, బట్ట నీకు ప్రయారిటీ అయినా, నీడ నీకు ప్రయారిటీ అయినా, ఈ మూడు విషయంలో దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు. అందుకే కాగా మనం అన్న వస్త్రములు కలిగిన వారమైంది, ఉన్న వాటితో మీరు తృప్తి పొందుడని బైబిల్ చెప్పి, ఇంకా కోరుకోకు, అడుక్కో అక్కర్లేదు నీకు. ఈ సొఫిస్టికేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు ప్రార్థన చేయడానికి నేను కూడుకున్నప్పుడు అవి భౌతికమైన అవసరతలని పరిశుద్ధాత్ముడు హెచ్చరించి నువ్వు మాట్లాడద్దు అన్నాడు. నేను ప్రార్థన చేయలేదు, మౌనంగా కూర్చున్నాను అంతే, కొన్ని గంటలు కూర్చున్నాను, నోరిప్పలేదు అసలు. ప్రభువా, నేను నా మైండ్లో కూడా నాకు ఆలోచన రాని కూడా చేశాడు దేవుడు. అప్పుడు అర్థమైంది, ప్రభువా ఇవేవి నేను అడగకూడదా అని. నువ్వు అడగకమునుపు నాకు తెలుసు, నువ్వు అడిగితే నువ్వు ఇంకొక రకమైన కోరికలు కోరుకుంటావు, నా ప్రయారిటీ వేరు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, మీ ఆలోచనకు దేవుని ఆలోచనకు ఎంత తేడా ఉంటుందని బైబిల్ చెప్పిన తెలుసు, భూమికి ఆకాశమునకు ఉన్నంత తేడా. నాకేది ఉత్తమమైందో నీకు తెలుసు తండ్రి, నా జీవితం నీ చేతుల్లో ఉంచుతాను ప్రభువా, నేను నీ కొరకు సిద్ధపడతాను ప్రభువా. అది ఉత్తమమైనటువంటి ప్రార్థనలు అండి మనం చేసేటువంటి. నేను ఒకసారి అడిగాను, ప్రభువా ఏం అక్కర్లేదు నాయన, ఇదిగో ఇది ఇది చాలు, ఇది చాలు, ఈ వాహనం చాలు, ఇది చాలు. నా మైండ్ ఎంతసేపు కిందకు వచ్చి ఆలోచించింది, యెహోవా ఉత్తమమైన దాన్ని ఇచ్చును. ఆయన ఇచ్చేది నువ్వు కోరుకున్న దానిలో నుంచి అసలు 1000 యోజనాలు డిఫరెన్స్లో ఉన్న తీసుకొచ్చి ఇచ్చాడు, హై మోస్ట్ ఇచ్చాడు. నా కెపాసిటీ నేను ఆలోచించడం ఏంటి, నా కెపాసిటీని క్రియేట్ చేసిన నా దేవుడు ఆలోచించడం ఏంటి, ఏంటి ప్రయారిటీ? ఇప్పటికీ మీ బ్రతుకులో మీరు అదే ప్రదేశంలో ఎక్కడ వేసిన గొంగళి అదే బ్రతుకులో క్రైస్తవ్యంలో బతకడానికి కారణం ఈ కోరికలు కలిగిన ప్రార్థనలో జీవితకాలం నడిపించుకుంటమే. ఇది మోసం, బయటికి రండి. నాలుగో విషయంకి వస్తున్నాను. నాలుగో విషయం, ఎక్కువ మంది చేత ఒక వ్యక్తి ఒక విషయాన్ని కోరుకుంటే దేవుడు చేసేస్తాడా? ఓకే, ఎక్కువ మంది ఒక విషయాన్ని ఎక్కువ సార్లు చేసేస్తే ఆ ఒక్క వ్యక్తికి కావాల్సిన ఆ ఎక్కువ మంది చేసిన ప్రార్థనకు దేవుడు సహాయం చేయగలుగుతాడా? ఇది ప్రార్థన అనొచ్చు, కోరిక అనొచ్చు, మనవ అనొచ్చు, విజ్ఞాపన అనొచ్చు, ఇంకా అవసరం అని చెప్పుకోవచ్చు. ఏమైనా చేసుకో, దేవుడు మీ అవసరతలు తీరుస్తాడన్నా కోరికలు తీరుస్తాడన్నాడు ముందు ఫిలిప్పి 4:19 అవసరతలు. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్, దీని నుంచి మిస్ అవ్వకండి ఎప్పుడు కూడా. రైట్, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎంతో ఎక్కువ మందిని తీసుకొచ్చి, ఒక మనిషి 100 మందిని తీసుకొచ్చి, మనిషికి ఒక 2000 రూపాయలు నోటు ఎలా ఎలా చూపించేసి, 2000 ఉన్నాయి కదా ఇప్పుడు, ఆ ఉన్నాయి పింక్ కలర్ ఒక గాంధీ ఇచ్చేసి, అందరికి 2000 నోటు ఇచ్చి, ఒక 50 మందిని ఒక హాల్లో కూర్చోబెట్టి, మీరందరూ ఇప్పుడు నా కోసం యజ్ఞం చెయ్యండి, ప్రార్థనా యజ్ఞం చెయ్యండి, ప్రార్థనా హోమం చెయ్యండి, ప్రార్థనా ధూపం వెయ్యండి. మీరేం మాట్లాడలేదండి, దీనికి ఏం బూతుమాటలు కాదు, ప్రార్థనా ధూపం వెయ్యండి అని చెప్పి మీరు కూర్చున్నారండి. ఇప్పుడు అందరూ కలిపి ప్రార్థన మొదలెట్టారు, స్తోత్రం 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 అని 1000 స్తోత్రాలు, 10,000 స్తోత్రాలు, 24 గంటల ఆరాధన, 36 గంటలు స్తుతి ధూపం. మరి ఆయన వారం రోజులు కూడా చేస్తాడు, ఇంకా గిన్నిస్ బుక్ రికార్డుకి వెళ్తాడంట. పరలోకంలో రికార్డులు ఉండవు ఆయన, అనవసరం కింద మీద చెమటలు పడిపో మాకు, ఈ జనాలందరినీ ఎన్ని రోజులు చేయమాకు, పిచ్చోళ్ళు చేయటం ఏంటి, ఏ ఈ భక్తి పిచ్చోళ్ళు వీళ్ళందరినీ, వీళ్ళందరినీ పోగేసేసి ఏం చేస్తున్నారంటే ఓరికి విజ్ఞాపన. ఇప్పుడు అదే ఒక పాస్టర్ గారి గురించో, లేకపోతే ఒక మరణ పడక మీద ఉన్న వ్యక్తి గురించో, మీరందరూ ఒక 2000 నోటు తీసుకొని 2000 మంది ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను అంటాడా? ఎంతమంది గ్యారంటీ ఇస్తారండి? ఒక పని చేద్దాం అందరం కలిసి, కరోనా కోసం ప్రార్థన చేద్దాం, అందరికి డబ్బులు నేనే పంచిపెడతా, నీకెందుకు ఆ బాధ? ఏ పాస్టర్లు ఏ సంఘాల్లో ప్రార్థనా వీరులు, ఉపవాస సూర్యులు, ఇంకేమైనా చేయగలిగారు, సువార్త దండయాత్రికులు, అందరిని పోగేయండి. మనిషికి 2000 ఇస్తాను, 2 గంటలు నాకు టైం ఉండదు చాలు, అందరిని జూమ్లో కనెక్ట్ చేస్తాను, అందరూ మొర పెడదాం, కరోనా అయిపోవాలి అంతే. ప్రార్థనకు దేవుడు కరోనా ఆపుతాడా లేదా నేను ట్రైల్ చేయమంటలా నిన్నో, నీ ప్రార్థన మీద నీకున్న నమ్మకానికి 1000 మంది చేసేటువంటి ఒక పక్క ప్రార్థనకి ఆలోచన చేయమని చెప్తున్నా. దేశమంతా మొర్ర పెడుతున్నారు, అనేక విషయాల్లో ఉంటాయి. ఎస్తేరు ప్రార్థన ఆపలేదా? నేను మళ్ళీ నీకు అదే చెప్తున్నాను, ఎస్తేరు ప్రార్థన ఆపలేదా? యోనా ప్రార్థన ఏం లేదా? నువ్వు వితండవాదం తెచ్చుకుని బైబిల్లో నుంచి సర్వసత్యంలోకి వెంటనే చెవులు ఎందుకు ఆపేసుకుంటున్నావు? ఆ దినాలలో దేవుడు తన ప్రత్యక్షతను చూపించడానికి, ఇది దేవుని వాక్ అని చెప్పడానికి, ప్రవక్తకు తన ప్రత్యక్షతను కనపరచడానికి చేసిన కార్యాలు అవన్నీ చూసుకోండి బైబిల్లో. యేసుక్రీస్తు వారు అలాంటి ప్రార్థనలు చేయకపోవడానికి కారణం అదే. ఈ నూతన నిబంధనలో పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, యోహాన్ కానీ, శిష్యులెవరూ చేయని పనులు మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇది అపొస్తలుల బోధన అర్థమైంది మరి? అంటే విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఓల్డ్ టెస్ట్మెంట్ కావాలా, లైఫ్కి వచ్చేటప్పటికి న్యూ టెస్ట్మెంట్ వెంబడించవా? మరి ఎలా కుదురుద్దండి? అంటే వేల మంది ఒకే విషయం విజ్ఞాపన చేసినప్పుడు దేశం మీదకు ఉజ్జీవం రగలడానికి నువ్వు చేస్తే జరుగుద్ది తప్ప, ఒకటి కోరిక నెరవేర్చడానికి జరగదు, ఒకటి ఇచ్చ నెరవేర్చడానికి జరగదు, ఒకటి సంకల్పం నెరవేర్చడానికి జరగదు, ఒకటి ఉద్దేశం నెరవేర్చడానికి సఫలపరచబడదు, ఒకని ఆలోచన నెరవేర్చడానికి దేవుడు చేయడు. వాక్యములోనే రెండొంచులను చూడడం మానేసి నీకు కావాల్సిన అర్థం పట్టుకుని నా ముఖం నాకు అందంగా ఉందని నేను ఎరుగు ఎగిరితే అలా అది కుదరదు కదా. సో ఆలోచించండి. 4వ విషయం, మనవి అపోహ బయటికి రండి, అది కుదరదు. ఒక ఎక్కువ మంది చేత ఒక వ్యక్తి ఒక విషయం కోరుకుంటే దేవుడు చెయ్యడు, చేస్తాడని గ్యారంటీ లేదు. చెయ్యటానికి నువ్వు చేసే సాహస ప్రయత్నాలే తప్ప ఏ రకమైన సమాధానాలు తెచ్చుకోలేవు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ కన్నీటి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరికొంతమంది మీ ఉపవాస ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరికొంతమంది మీ ఆల్ నైట్ ప్రేయర్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ స్వార్థపూరితమైన భక్తి ఏంటర్రా మీది? అంటే మీరు చెయ్యరు కానీ మీ పాస్టర్ చేయాలి అంతే. మీ పాస్టర్ ఏంటంటే పాస్టర్ కాబట్టి ఆడే చేయాలి, ఆవిడ కోసం చేయడు. అది ఏమైనా ఉందా? పాస్టర్ ఎక్కువ చేయాలి, నువ్వు తక్కువ చేయాలని ఉందా బైబిల్లో? ఎందుకు ఈ రకమైన అపోహ పడుతున్నావు? ఆత్మీయత బయటకు కనపడుతున్న వేషధారణతో, మోసంతో నిండిపోయి, అపోహలతో నిండిపోయి, దురాశలతో నిండిపోయి, మునిపటి వారి వల్లే ఇప్పుడు మనం చేస్తున్నాం. వాళ్ళు ఇప్పటికి అదే పని చేస్తున్నారు, మన బ్రదర్స్ మనం అదే పని చేస్తున్నాం. దేవుడు మార్చాము, బొమ్మ మార్చాము, గూట్లో బొమ్మను తీసి బైబిల్ బొమ్మను ఎక్కిచ్చాము. అవసరం అనుకుంటే ఎరుసలేమైనా వెళ్ళిపోతాం, ఆ గోడకి కన్నాల్లో చీటీ పెట్టేస్తాం, తెల్లారేపటికి వచ్చేసిందని ఆనందించేస్తాం. నీ వెర్రి మోసాలకు దేవుని సంతోషపరిచే పద్ధతి కాదు భక్తి క్రైస్తవ్యం అంటే. నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు సంపూర్ణతలోకి వచ్చి ప్రభు కోరుకున్న జీవిత విధానంలోకి మారుతూ నీ హృదయాంతరంగంలో నుంచి దేవుని చెప్తున్న సర్వసత్యంలోనికి నడిపించబడటం కదా ప్రభు కోరుకున్నది. ఈ భక్తి అంతా మనకు బోధిస్తుంది, ఇదైతే మనుషులు వేరే చేస్తున్నారు. రైట్, 5వ అపోహలోకి వస్తున్నారు. దేవునికి కొందరివి విని కొందరివి వినలేని బలహీనత ఏమైనా ఉందా? దేవునికి కొందరివి విని కొందరి వినలేని బలహీనత ఉందా? నేను చెప్పినటువంటి వాక్యాలలోనే మీరు చూడగలిగితే దేవునితో ప్రార్థన చేయటం అనే అనుభవాలకి కొన్ని 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 10 సంఖ్యలోనో 20 సంఖ్యలోనో మెసేజ్లు చెప్పాను నేను. హౌ టు ప్లీజ్ గాడ్, హౌ టు గెట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ గాడ్, ఇవన్నీ ఒక స్థాయిలో సత్యము మాత్రమే, సర్వసత్యం అది కాదు. ఇప్పుడు ఆలోచన చేయండి, కొందరివి దేవుడు విని కొందరివి అంటే దేవుడు పాపులు మనవి నిశ్చయముగా అందరికీ తెలిసిన సంబంధం ఏంటి తెలుసా? వింటాడా వినడా? అందరికీ తెలిసిన వినడు అని. కానీ నిశ్చయముగా ఆయన పాపులు మనం వినుడు కదా, ఇది బైబిల్ చెప్తుంది. ఆయన దుర్మార్గుల ప్రార్థన వైపు కన్నులు తిప్పుతాడంట, ఆయన దుష్టుల వైపు ఆలోచన వింటాడంట. మరి మనసంగతి ఏంటి? పరిశుద్ధులు కదా మనం. అంటే పరిశుద్ధుల ప్రార్థనలు వేరు, పాపులు మనవి ఆలకించడు. దేవుడు ఎలాంటి ప్రార్థనలు వినడు అనడానికి, బీదల చెవి వినకపోతే వాళ్ళ ప్రార్థన వినడు, మరి రకరకాల లిస్టులోనే నీవు క్షమించకపోతే నీ ప్రార్థన వినడు, మరి 12 పాయింట్లు ఉన్నాయి బైబిల్లో. ఆ రెండు తీసుకుని ప్రసంగాల్లో ప్రసంగ రత్నం అయిపోయిన చాలామంది ఉన్నారు. నిజానికి పాపులు మరవ ఆయన వింటన్నట్టు పరిశుద్ధులు గురించినటువంటి విషయాలు చెయ్యక్కర్లా. ఇప్పుడు చెప్పండి, కొంతమంది విని కొంతమంది వినడు అని అంటే దేవునికి ఏమున్నట్టు? పక్షపాతం ఉన్నట్టు. దేవుడికి పక్షపాతం ఉందా? లేదు. మరి అలాంటప్పుడు దేవుడు కొంతమంది వింటాడని కొంతమంది చుట్టూ తిరుగుతున్నావు, నీది వింటలేదని అంటే నీలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం కదా. లాజిక్ అర్థమైందా? ఆ పాస్టర్ గారు అంటున్నాడు నాది వింటలేదు అని అంటే నాది వింటలేదు అన్నదే సమాధానం. ఎలా వినిపించుకోవాలనేది ఎత్తుక్కోవాలి. ఆయన ఏం చేస్తే ఆయన వింటున్నాడు అనేది చూసి నువ్వు నేర్చుకోవాలి, నీ శరీరానికి నువ్వు చెప్పుకోవాలి, దానికి తగ్గట్టు బ్రతకాలి. బ్రతుకు సరి చేసుకోవటానికి వాక్యం దగ్గరికి ఎవడ రాట్లా, కోరికలు తీర్చుకోవటానికి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుద్దాను. ఒక సిస్టర్ గారు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకుని దేవుని మందిరానికి వచ్చింది. ఇద్దరు పిల్లలు అంటే చిన్నపిల్లలు అనుకోకండి, కోడలో కొడుకు నూను. ఆ ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు నేను వాళ్ళని చూశాను, ఎవరు వీళ్ళిద్దరు కొత్తగా వచ్చారు వీళ్ళని చెప్పి మా చర్చిలో బాబు నవీన్ వాళ్ళు ఎవరో వచ్చారు కొత్తగా, కాస్త ఒక్క నిమిషం ఉండమని తర్వాత మాట్లాడతాను, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్న. వాళ్ళు పలకరించారు, వాళ్ళని అక్కడ ఆపారు. అయిపోయిన తర్వాత ఆమె ఆపకపోయినా వాళ్ళు ఉండిపోయే రకమేనండి, దానికి డిసైడ్ ఇచ్చారని తర్వాత తెలిసింది నాకు. సరే నా దగ్గర తీసుకొచ్చారు. ఆ బ్రదర్ చెప్పండి అమ్మా ఏంటి సంగతి అని అంటే, పాస్ గారు మరి మొదటిగా మేము మిమ్మల్ని మీకు పరిచయం చేసుకోవాలండి. ఏంటంటే మేము మండపేట నుంచి వచ్చామండి. ఆహా మండపేట చాలా దూరం కదమ్మా, ఏంటి మరి అంత దూరం నుంచి ఇక్కడ వైజాగ్లో మీకు చుట్టాలు ఎవరైనా ఉన్నారని? అబ్బాబే మీకోసమే వచ్చాను. నా కోసం ఎందుకు వచ్చారమ్మా ఎంత దూరం అంటే, అప్పుడు ఆవిడ అంది, అయ్యా వీళ్ళిద్దరికీ వివాహం అయ్యి నేటికి 6 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. మంచిది, ఇప్పుడు ఏం చేయమంటారు? మీ చేత ప్రార్థన చేయించుకుంటే పిల్లలు పుడతారంట. నా దేవుని పుత్రదాత ఫలం ఉందా నా దగ్గర? నేనేమైనా పాయసం ఇస్తే వాళ్ళ కొడుకులు పుట్టినట్టు వాళ్ళ పాయసాలు ఏమైనా ఉన్నాయి నా దగ్గర? నా దగ్గర ఏమైనా పిల్లల మంత్రాలు ఉన్నాయా? నేను ఇదే ప్రశ్న మొహమానులకు మొహం మీద అన్నాను, ఎందుకు వచ్చావు, బుద్ధి లేకపోతే సరే మీకు అని ఈ రెండు పదాలను వాడేశారు. వాడేస్తే ఆవిడేముందో తెలుసా, అయ్యగారు మీరేమైనా చెప్పండి, ఎందుకంటే మీరు చేసిన పెళ్ళిళ్ళలో అందరికీ వెంట వెంటనే 2-3 సంవత్సరాలలోపు అందరికీ పిల్లలు పుట్టేశారంట. మీ చర్చిలో వాళ్ళే మాకు సాక్ష్యం చెప్పారు. మా చర్చికో దన్నవరా తల్లి, వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? ప్రభువుని ప్రచారం చేస్తున్నారా, ఆలివ్ గ్రీన్ని పాస్టర్ని ప్రచారం చేస్తున్నారా? నాకు అర్థం కాదు. అవునా, ఈ రకమైన ప్రచారం ఉందా నా గురించి మార్కెట్లో? ఓ తప్పు జరిగిందమ్మా సిస్టరు క్షమించండి అంటే, లేదు లేదు పాస్టర్ గారు మేము చూసాం మీ గురించి, మేము అన్నీ విన్నాము. మీరు పెళ్లి చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు, ఇప్పటి వరకు ఒక్కరు కూడా గొడవలు లేరు. అప్పటి వరకు ఆ సాక్షి నాకు కూడా తెలియదండి. నేను ఎవరైనా పిల్లలు పుడతంటే వాళ్ళకి పేర్లు పెడుతున్నాను, ఫోటోలు పెడుతున్నాను, కానీ ప్రార్థన చేసి ప్రభు ఇచ్చాడు ఇది గర్భఫలం, యెహోవా ఇచ్చిన బహుమానం అనే పాస్టర్ గారు ఇచ్చిన బహుమానం అని నేను అనుకోలా, ఈ సిస్టర్ నాకు చెప్పింది. అప్పుడు ఆలోచన చేశాను, ప్రభువా ఈవిడికి ఇప్పుడు గర్భఫలము నేను ప్రార్థన చేశాను అనుకో ముద్రడిపోద్ది, ఈ పాస్టర్ దగ్గర ఏదో గిఫ్ట్ ఉందని, ఏం చేయాలి ప్రభు? చాలా నలిగిపోయానండి. అందరినీ పంపించేసి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి, ఆ అమ్మగారిని ఆ కొడుకుని ఆ కోడల్ని కూర్చోబెట్టి వాక్యం అరగంట సేపు చెప్పి చర్చ అయిపోయిన తర్వాత, అప్పుడు గంట బోత అయిపోయింది, గంట బోత తర్వాత మళ్ళీ అరగంట బోత అయిపోయింది, ఓ పక్క కడుపు ఆకలే షుగరు, అటువైపు నుంచి పిలుపులు, ఈవిడ వదలడం ఏమంటే మీరు ప్రార్థన చేయండి అంటుంది. ఈ ప్రార్థన ప్రత్యేంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని శ్వాసపరచను, ఇప్పుడు ఎవరు చేయాలి చెప్పండి? నేనా అళ్ళ? నేను విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తే దానికి కార్యం జరుగుతుంది. ఇక అంతే, కాళ్ళు విశ్వాసం ఉందా లేదా నాకు అనవసరం. ఇప్పుడు నేను మొదలెట్టాను, ప్రభా ఆకలేసేస్తుంది, ప్రభా ఈవిడ వదిలేలాగలేదు, మండపేట బస్సు వెళ్ళిపోద్ది అన్న కూడా రాత్రి 11:30 ట్రైన్ ఉంటుంది అంటుంది, అప్పటికే 10:30 అయిపోయింది, 8:30 చర్చ అయిపోయి 10:30 వరకు వదలకుండా ఊరుకుంది. మొత్తానికి ప్రభుని అడిగా, అయ్యా మరోసారి నా దగ్గర రాని మాక, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. తగిన కాలం ముందు భర్తగా భార్యను ప్రేమించటం వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఏర్పడితే పిల్లలు పుడతారు, భార్యగా భర్తకు లోపడడం సిద్ధపడితే ప్రభు బహుమానం ఇస్తాడు. ఇద్దరూ కలిపి కుటుంబంగా దేవుని సన్నిధిలో పిల్లల్ని పెంచడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందుకుని ఉంటే వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు. ఇలాంటి పనులన్నీ చేయడం మానేసి పాస్టర్ల చుట్టూ దేశాల చుట్టూ మీటి ఈ బొమ్మల చుట్టూ దండాలు పెడితే ఈ మాకు మొక్కితే ఏమవుతుంది చెప్పండి? అయితే మొత్తానికి ప్రార్థన చేశాను, ఎందుకంటే వదలట్లేదు కదా మరి, ఇక అంతే తప్పని పరిస్థితులు వేసుకోవడం కూడా కొన్నిసార్లు కొన్ని బంధాలు పడ్డాయి, తప్పక వెళ్ళవలసి వచ్చును అట్లా ప్రార్థన చేశాను, వెళ్ళిపోయారు. అయితే వాళ్ళకు చెప్పిన మాట ఒక మాట చెప్పనా మీకు, దయచేసి నా మీద కోపగించుకోకండి, నా మీద తీర్పులు తీర్చకండి, తప్ప పాప మీకేలా. అమ్మా ఈరోజు నువ్వు నాకు రాకపోయినా, ఈరోజు నువ్వు నా మందిరంలో నన్ను దర్శించడానికి రాకపోయినా, ఈరోజు ఈ మందిరంలో నీ కానుకలు పెట్టి నుంచి గల్లాల నుంచి కొంత డబ్బు తీసుకొచ్చి నా కానుకలు పెట్టిలో నా చేతిలో వేయకపోయినా, నీ కొడుకు గర్భంలో నీ కోడలి గర్భం తెరుస్తాడు, నో డౌట్. నీ విడుదల సమీపించబడింది, దట్స్ ఆల్. ఇంకంతకు మించి నేను ఏమి నమ్మట్లా, వెళ్ళు, దేవుడు నీకు ఇస్తాడు, వెళ్ళిపో. ఇదే చెప్పాను, చిన్న ప్రార్థన చేశాను, మరి దీర్ఘ ప్రార్థన చేయలేదు, క్షమాపణ ప్రార్థన చేయలేదు, బాధ ఉంది కదా లోపల, అందుకని యథార్థంగా ప్రార్థన చేయమన్నాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి పంపించారు, కావలపిల్లలు పుట్టిశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు నా దగ్గరికి లిస్టుకు వచ్చేసావు అనక, నువ్వు రాకపోయినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. వాళ్ళకి ఆ గంట సేపు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళ హృదయాలను పరీక్షించి ఉంటాడు, పరిశోధించి ఉంటాడు, నేను చెప్పిన విషయాలను సత్యం నుంచి సర్వసత్యంలో తీసుకుని వెళ్ళి ఉంటాడు, ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేయడానికి. అది మూలం. అప్పుడు నాతో నా దేవునితో ఉండాల్సిన సహవాసపు నిబంధనకు నేను ఇష్టపడకుండా నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి పాస్టర్లతోనో రెవరెండ్లతోనో డాక్టరేట్లతోనో ఇంకా గొప్పోళ్ళతోనో చేస్తే ఎంత అపోహ అండి ఇది. దయచేసి ఆ విషయాలలో గమనించండి. ఇది ఐదవ అపోహ, దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేసండి. కొందరు విని కొందరు వినలేని బలహీనత దేవుడికి ఎత్తలేదు, ఆయన చెవులు విననేరకుండా మందం కాలేదని చెప్తున్నాడు. అందులో పెద్దవాళ్ళు వింటాడు, చిన్నవాళ్ళు వినడు, ఫ్రెష్గా యేసు ప్రభు నమ్ముకున్నాడు, నిన్న కాక మొన్న వచ్చాడు, ఈ బచ్చగాడు, ఆయన చూడండి గౌను టోపీ అదే కిరీటం చేతిలో కర్ర కూడా పెట్టాడు ఈ మధ్య, మళ్ళీ బంగారపు వెలుగులు వెలుగులు జిలుగులు జిలుగులు కూడా ఎత్తనాడు ఈ మధ్య, ఆయన పెద్ద రెవరెండ్ ఏం లేదు. దేవునికి ప్రార్థన చేయటం ముఖ్యం, హృదయపూర్వకంగా ఎవడ మొరపెట్టిన ఆయన వింటారన్నాడు, దట్స్ ఆల్. ఓలే, ఆరో విషయంకి వస్తున్నాను. దేవుణ్ణి అడగడానికి ఎవరైనా ఎవరినైనా దేవుడు నియమించుకుంటాడా? డిడ్ గాడ్ అపాయింట్ సమ్ వన్ టు ప్లీడ్ హిమ్? వకాలత్తా అంటాం కదా, లాయరు కక్షిదారు నుంచి జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భాష మర్యాద క్రమము నిబంధన నియమము మాట్లాడడానికి కోసం ఒక లాయర్ని అపాయింట్ చేసుకోవాలి. జడ్జి గారికి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, ఎందుకంటే ఆయన కోపం వైపుతే ఎవరికి ఏ జడ్జిమెంట్ ఇచ్చినా దేవుడు ఇచ్చిన జడ్జిమెంట్తో సమానం అందుకని. సో మంచి పద్ధతిగా వాళ్ళు ట్రీట్మెంట్ అది జాగ్రత్తగానే ఇవ్వాలి ఆ జడ్జి గారి దగ్గర. ఇప్పుడు నేను దేవుడిని అడగడానికి ఎవరినైనా దేవుడు ప్రత్యేకమైన ఒక ఏజెంట్ని కానీ ఒక సర్వెంట్ని కానీ లేక ఒక లీడర్ని కానీ దేవుడు నియమించుకుంటాడా? యేసు ప్రభు వారిని పక్కకు పెట్టండి, దేవుని సంగతిలో మనం మాట్లాడుకుందాం. ఎవరినైనా అలా చేస్తాడా, అపాయింట్ చేస్తాడా, అలాంటి వాళ్ళు ఏమైనా ఉందా, ఏమైనా ఉందా? ఈ మధ్యలో కొంచెం ఒక చిన్న అపోహ జరుగుతుంది, ఈ అపోహను కూడా మీకు నెరవేర్చడానికి తీర్చడానికి దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే పెళ్లి కానోళ్ళు చేస్తే బాగింటాడు అంటగా దేవుడు అండి కదా, పెళ్లి కాని పాస్టర్లకి పవర్ ఎక్కువ ఉంటుందంటగా, ప్రతిష్ట అంటగా, దాని పేరు ప్రతిష్ట చేసుకుంటేనంట పరలోకం తెరవడిపోద్దంటగా. కొందరు వివాహమును నిషేధించే కడవరి కాలపు దుర్బోధకులు తయారవుతారు, జాగ్రత్త. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం మొదటి ఆలోచన. క్రీస్తు వచ్చి సంఘమును తీసుకుని తనతో పాటు సంబంధం సదాకాలం ఉంచుకోవటానికి ఏర్పాటు చేయబడినది వ్యవస్థ. ఇక్కడ ప్రతిష్ట చేయబడినవాడు యవ్వనస్తుడు, వివాహము చేసుకొని స్త్రీ, వివాహం చేసుకొని పురుషుడు, వీరిని అపాయింట్ ఇలాగ ఎక్కడా కూడా దేవుడు విజ్ఞాపనకర్తను అపాయింట్ చేయలేదు బైబిల్లో. దేవుడు ప్రార్థన చేసడానికి ఎవరి హృదయాలు దేవుని వైపు తిప్పబడి ఉన్నాయో, ఎవరి మనస్సులు దేవుని మీద పూర్ణంగా ఆనుకుని ఉన్నాయో, ఎవరి అంతరంగాలు దేవునితో స్థిరమైన నిర్ణయానికి సిద్ధపడ్డాయో, ఎవరి ఆలోచనలు దేవుని వాక్యానికి నిబంధనకు కట్టుబడి తమ తామును కోల్పోయారో, ఎవరి విశ్వాసాలలోనైతే దేవుని వైపు తప్ప లోకపు వైపు చూడకుండా ఉండగలిగారో, నేల వైపు కాక ఆకాశం తట్టు కనులెత్తగలిగారో, వారిని దేవుడు తన ప్రవక్తలుగా నియమించుకుని వాడుకున్నాడు. వాళ్ళ బలహీనతలు లేవా? ఉన్నాయి, శరీర సంబంధమైనవి. లోకం లేదా? ఉంది. అయినప్పటికీ వాళ్ళ ఆత్మలన్నీ దేవుని వైపే ఉన్నాయి. అందుకే వారు ఎంత బలహీనులైనా దేవుడి పనికి వారు ఖచ్చితంగా ఉపయోగపడ్డారు. అంటే బలహీనతలు లేకుండా పరిశుద్ధంగా మలచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమై ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో దేవుని ఆత్మకు లోబడటం ద్వారా కుమారత్వాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆయన అపాయింట్ చేసుకుంటాడా దేవుడు? కొంతమందిని అపాయింట్ చేసుకున్నాడని చాలామంది చెప్తూ ఉన్నారు. అలాంటి అపాయింటెడ్ క్రిస్టియానిటీ బైబిల్లో లేదు. ఇలాంటి మాటను ఎవరు నమ్మకండి. నువ్వు ప్రార్థన చేస్తే, నీ పిల్లోడు ప్రార్థన చేస్తే, నీ పనికత్తె ప్రార్థన చేస్తే, నీ ముసలోడు ప్రార్థన చేస్తే, నీ యవనస్సులు ప్రార్థన చేస్తే, అందరి మీద తన ఆత్మను ఉంచుతానన్నాడండి, అది వాక్యం. అందరూ ఆత్మ సంబంధమైన విజ్ఞాపన ప్రారంభించబడినప్పుడు పరలోకం తెరవబడుతుందండి, అది ఆలోచన, ఆత్మ వాక్యం అండి. అది లేకుండా ఇద్దరు ఏకీభవిస్తే జరుగుద్దని ఉండేటప్పుడు ఇద్దరు పరిశుద్ధులు, ఇద్దరు యవనస్తులు, ఇద్దరు పాస్టర్లు, ఇద్దరు రెవరెండ్లు, రెండు బైబిళ్ళు, ఏంటారు పాస్టర్ల ఫెలోషిప్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కారణం ఏంటి? ఇదే మోసం, ఇదే అపోహ జీవితం, ఇదే భక్తి ప్రపంచం, ఇదే ఆత్మీయత అని చెప్పుకుని కొట్టుకుపోతున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం. దీనిలోంచి బయటకు రండి. అందుకే ఏడు సంఘాలని నేను పరీక్షించి ఈ అభిప్రాయాలకు వచ్చాను. ఏడు సంఘాలు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి ప్రకటించబడిన ఏడు సంఘాల్లో కూడా ప్రభు చాలా నిక్కచ్చిగా నిష్కర్షగా ఎవడని వదిలిపెట్టలేదు, ఏ క్రియను విడిచిపెట్టలేదు, అన్ని క్రియలు మాట్లాడాడు. చెక్ చేసుకోండి, హోల్ క్రిస్టియానిటీ చేసే ప్రతి బ్లంటర్స్ అక్కడ ఒకదాని తర్వాత సీరియల్గా రాయబడి ఉన్నాయి. ఎవరిని మోసం చేస్తారండి? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారా? మీ పాస్టర్లు మిమ్మల్ని మోసం చేస్తే నీ కళ్ళు ఏమైపోయినాయి, నీ చెవులు ఏమైపోయినాయి, నీ మనసు తెరవమని దేవుని అడగక్కర్లా, నువ్వు వచ్చి బైబిల్ చదవక్కర్లా, వాక్యాన్ని పరిశీలించక్కర్లా. కాంటెస్ట్ ఏంటి, ఆ కంటెంట్ ఏంటి, చెప్పింది ఎవరికి, చెప్తున్నది ఎవరికి, తీసుకోవాల్సింది ఏంటి, తీసుకోకూడదు ఏంటి, సరిచేసుకోవాల్సింది ఏంటి, అసలు బుర్రకు ఆలోచన లేదే. ఆ 31వ తారీఖు రాత్రి లాటరీ టికెట్ తీసినప్పుడు ఆ లాటరీ లేదుంటే అది వచ్చేస్తుందని గుడ్డిగా నమ్మి విశ్వాసంతో సాధించారని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాత్రి మళ్ళీ దాని గురించి మాట్లాడమా? ఏంటి మోసం భక్తి? ఏడో విషయంకి వస్తున్నా. దేవుడు ఎవరిని అపాయింట్ చేయడు? పాస్టర్స్, రెవరెండ్లు, బిషప్పు, పెళ్లి చేసుకున్నాడు, ఆడపిల్ల, మగపిల్లడు, ముసలావిడ, విధవరాలు, ఇలాంటి ఏమీ లేవు. నో, ఎవ్రీవన్ కెన్ ప్రే, ఎవ్రీవన్ కెన్ ప్రే. ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళ వయసులను బట్టి, వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళని ఆ బలానికి వాడుకోవచ్చని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరు చేసినప్పటికీ దేవునికి వ్యక్తి ఇంపార్టెంట్. అంతేగాని వ్యక్తికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్, వ్యక్తికి సంబంధించిన బలహీనమైన పరిస్థితులు ఏవి ఇంపార్టెంట్ కాదు. గజ దొంగ అండి, గజ దొంగ అండి. వాడు ఏ రోజు ఒక నీతి కార్యం చేసి ఉండని వాడండి. సిలువ వేయబడిన దుర్మార్గత ఎంత దారుణమైతే తప్ప సిలువ వేయరండి. వాడు దొంగలే కాకుండా రకరకాల పనులు చేసిన వాళ్ళండి. లోకము అసహించుకొని వాడిని చంపితే బెటర్ అని బాహాటంగా ఉరి తీయటానికి సిలువ వేయటానికి ఎక్కిన వాడు చేసిన ప్రార్థన యేసుప్రభువు విన్నాడు. పక్కనున్న పరిశుద్ధుడు, ఎలా సాధ్యమది? పరిశుద్ధులుగా కింద నుంచి ఏడిచేవాడి సంగతి నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న పాపి ప్రార్థన కూడా వినగలిగాడంటే దేవుని యొక్క గొప్పతనం గుర్తించండి. ఏడో విషయంకి వస్తున్నా. ఉపవాసాలు, కన్నీళ్లు, ప్రసాదాలు, ప్రసాదాలు, ఇలాంటి దానాలు లాంటివి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చా? కెన్ వి ప్లీజ్ గాడ్ బై డూయింగ్ దిస్? ఏమేంటి, ఉపవాసం చేస్తే దేవుడు వింటాడంటగా చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. మీరు ఉపవాసం ఉండి అడగండి, ఇచ్చేస్తాడు. చేయండి, ఉపవాసం చేయండి, ఎన్ని రోజులు చేస్తారు చేయండి, షుగర్ డౌన్ అయ్యి సస్తావు, జాగ్రత్త. అంటే ఉపవాసం అనేది దేవుని కొరకు చేయటానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన లక్ష్యము. ప్రభువు నిన్ను ప్రేరేపించేటువంటి విశ్వాసం అది. ప్రభువుకి నీకు ఉండే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే పరిస్థితులలో నీ హృదయములో నుంచి దేవుడు నీతో సంపూర్ణంగా ఒప్పింపజేసి ఇదిగో దీని నిమిత్తమై నువ్వు నాకు బలి అర్పించుకోవాలి అని చెప్తాడు. ఆ బలి ఉపవాసం. ఆ బలికి అర్పణకు తగిన కార్యం నువ్వు చూస్తావు. ఉపవాసం చేయొద్దని నేను చెప్పట్లా. ఉపవాసం అందుకే బైబిల్లో చెయ్యాలా వద్దానంటే యేసుప్రభు ఎక్కడ కూడా చెప్పలా, చేస్తే ఎలా చేయాలో చెప్పాడు. అంటే ఏంటి అర్థం? చేయమన్నా చెయ్యొద్దనా? శుభ్రంగా ముప్పొద్దులు తిని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఈ గొడవ లేదు. ఏ ఇంకేమైనా అంటే ఈ మధ్య రేషన్ కార్డులు మన మనిషికి 1 కేజీ, 1/2 కేజీ, 2 కేజీలు సెలవులు వస్తున్నాయి కదా. శుభ్రంగా ఉప్పు కారం వేసుకోవడం, ఉడకబెట్టి వేపుకోవడం, ఎక్కడికి వెళ్ళి శనగలే 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 ఉపవాసం శనగలు తినండి, అమ్మ శుభ్రంగా తినండి, ఏది పడితే తినండి, తప్పేం లేదు. కానీ ప్రభువు వాక్యం చెప్తున్న పద్ధతి ఏంటి? ఉపవాసంతో ప్రభువును ప్రసన్నం చేసుకోవచ్చా? కెన్ యూ ప్లీజ్ హిమ్? ఎస్టేరు ప్రార్థన మళ్ళీ మొదలే, యోసేపు ప్రార్థన, దావీదు ప్రార్థన, మరి ఉపవాస ప్రార్థనకి ఎన్ని పట్టుకెళ్ళిపోయి లింకులు ఎతికేసి వాక్యాన్ని నీకు ఇష్టం వచ్చిన దగ్గర అప్లై చేయించండి, ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకోవచ్చండి. కానీ అది ఎందుకు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఈ విషయం స్పష్టత రానంత వరకు నువ్వు ఒక గుడ్డి అందభక్తుడివి, గుడ్డి విశ్వాసివి, మరి దైవ ప్రేరేపణ అనే పదం వాడేయగలిగిన వాడివి, దాని నుంచి బయటికి రా. ఉపవాసాలతో అవ్వదు. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడంట. మా దగ్గర ఒక సిస్టర్ ఉంది, ఆవిడ ఊ అంటే ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది తెలియదు, ఏమంటే కన్నీరు వచ్చేస్తుంది బాబా అంటది. ఆవిడ ఇంటి నిండా కష్టాలు, ఒంటి నిండా జబ్బులు, మరి ఏం చేస్తా రాక, కాసేపు మోకాళ్ళు అమ్మో కాళ్ళు నొప్పి అని ఏడిచేస్తే అదేమో ఆత్మ అంటది. కాలు నొప్పికి నా ఆత్మకి సంబంధం ఏంటి? కాలు మెలిపిపోద్ది, కాళ్ళు లాక్కోలేదు ఆవిడ, ఏడుస్తుంది, కళ్ళముట్టు చుక్కలు వస్తాయి, ప్రార్థన బాబు ప్రార్థన నాది అంటది. ఏం ప్రార్థనలు? ఓకే, ఒకవేళ నువ్వు కన్నీరు కారిచితే నేను చూచితిని అనేటువంటి వాక్యం ఉంది, మీరు కనీసం కన్నీరు విడిచను అనే వాక్యం ఉంది. ఈ కన్నీరు విడిచుట ద్వారా దేవుని ప్రసన్నం చేసుకునే మంత్రం ఏమైనా ఉందా? ఏమన్నా ఉందా? జాగ్రత్త ఉండే, ఇప్పుడు కళ్ళముడు బాగా నీరు కారుతుందంటే కరోనా అంట, జాగ్రత్తగా ఉండండి. మీకు కారుతుంది అది ఆత్మ అన్నారనకు అది జబ్బులాగా ఉంది ఇప్పుడు లక్షణం, అది కళ్ళు మండిపోవడం, కళ్ళల్లో నీరు కారడం, ఇదో కరోనాకు ఒక లక్షణం అని చెప్తున్నారు. ఇప్పుడు కెనడా, యూరోప్లో కూడా కొంత భాగంలో ఈ జరుగుతున్నాయి. సరే, ఒకవేళ కన్నీరు కాచి కెన్ యూ ప్లీజ్ గాట్? ఒకవేళ అదే అయితే, నా దగ్గర ఒక సిస్టర్ గారు వచ్చి ఆ మాట చెప్తే వెంటనే అన్నాను, అరే నాన్న ఒకసారి చర్చలో వాళ్ళందరికీ మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను, ఏమైనా అన్నాను, ఏం లేదు, ప్లీజ్ ఫాలో విత్ ఎవ్రీ వన్ విత్ వన్ బకెట్, బాత్రూమ్ 20 లీటర్స్ బకెట్ వాటర్ బకెట్ ఎట్ ఆర్కే బీచ్ విశాఖపట్నం ఈవినింగ్ 5:15 PM అని బెటరా అన్న. బకెట్ ఎందుకు, ఆర్కే బీచ్కి ఎందుకు, ఐదుంపావుకి ఎందుకు, ఏంటన్నా మీరు సరిగ్గా చెప్పండి అన్నాడు. జోక్ కాదు, నిజమే. ఎందుకంటే ఈవిడు ఏడిస్తే వచ్చేదానికి మన చర్చిలో ఉన్న 200-300 మందిని బీచ్కి తెప్పించి అందరికీ బకెట్లు కూర్చోబెట్టి నీ బుడ్డిలో కన్నీరు లెక్కించింది అన్నాడు కదా, ఏడిపిద్దాం, సొక్కలన్నీ అక్కడ పట్టిద్దాం, దేవుడికి చూపిద్దాం, ప్రభు బకెట్ ఏడిశాను, అర బకెట్ ఏడిశాను, పావు బకెట్ ఏడిశాను, ఈవిడ సమాధానం ఇయ్యని అవుద్దా? ఇలాంటి కన్నీట్లు దేవుని దగ్గర సమాధానం తెచ్చుకోగలుగుతుందా? ఒక భక్తి జీవితము కానీ, శ్రమపడినటువంటి జీవితం కానీ, బైబిల్లో ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటం దుర్మార్గం. ఏటో తెలుసా, ఒక వ్యక్తి బ్రతికున్న కాలంలో శ్రమలను బట్టి దేవుని సన్నిధిలో ఏడ్చినటువంటి ప్రతి కన్నీరు కూడా గోనుపట్ట కట్టుకుని ఉపవసించి బూడిద వేసుకొని వారు రాజులైనటువంటి పెద్దలు వారు పక్కకు పోయి దేవుని సన్నిధిలో కార్చినటువంటి ఆ కన్నీరు వారు పట్టేవారు. ఎందుకంటే చాలామందికి ఆ విషయం తెలుసు, వాళ్ళు ఏడ్చిన ఏడుపు కింద పడితే దేవతలు దేవుళ్ళు కూడా తయారైపోయారు కొన్ని చోట్ల. అందుకని ఈ రాజు ఏడిస్తే అరిష్టమని, ఆ కన్నీరు భూమిని తాకితే భూమికి శాపమని అపోహలు కలిగి ఉండేవి. అలాంటి సమయంలో ఆ కన్నీరు నేల పడక మునిపే వాటిని పాత్రలో పట్టేవారు. వారు శవాన్ని పాతిపెట్టేటప్పుడు ఈజిప్టియన్స్ పద్ధతిది, అంటే ఆ ఐగుప్తులో ఉండేటువంటి ఒక ఆచారం. వారు ఏం చేసేవారంటే ఆ ప్రదేశంలో పాతిపెట్టేటప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత జీవితకాలంలో ఏడ్చినటువంటి తన కన్నీటిని కూడా ఓ పక్కన భద్రపరిచి, అంతమంది ఉండేవారు కాబట్టి వాళ్ళకి ఆ పనులు జరిగినాయి. మీ ఇంట్లో ఎవడైనా కన్నీటి ఏదైనా మిక్స్ డబ్బాలో ఏదో చిన్న చిన్న డబ్బాలు ఏమైనా పట్టణ చూద్దాం ఒక 2 రోజులు, జరిగే పనేనా? అంటే ఆ రోజుల్లో వారికి మాత్రమే. అందుకే నీ కన్నీరు బుడ్డులో లెక్కించబడిందని చెప్పేటప్పుడు అక్కడ కవి అని రాశాడు. కవిలు అంటే పుస్తకం, నీ పుస్తకంలో రాయబడిందని చెప్తున్నాడు. అంటే రెండింటికి ఉపమాన రీతిగా వాడిన విషయాన్ని మనం కూడా ఏడి చేసి దేవుడిని ఏదో సంతోషపరిచేద్దాం అని అంటే, యూ కెనాట్ ప్లీజ్ గాడ్ బై యువర్ క్రై. ఏడవలేవు. అనవసరంగా ఏడుపు గొట్టు మొహందానా అని పేరు, ఒరే ఏడుపు గడు ఎందుకురా అని. మనకు ఒకడు ఉన్నాడండి ఏడుపు గడు, వేదన పుత్రుడు అని ఒక పేరు ఉంది, యబ్బేజు అతని పేరు. అతడు ప్రార్థన చేసిన తనకి దయచేసి ఉన్నాను బైబిల్లో ఉంది. అది కన్నీటి విడిచిడు నేను చూచితిని అని వెనక్కి తిరగంగానే సమాధానం ఇచ్చినట్లుంది. అలాంటి లింకులు పట్టేసుకుని ఎవ్రీడే ఇలాంటి పనులు చేసేసి మానసిక భావోద్వేగ ప్రార్థనానందాల్లో ఉన్నటువంటి భక్తులారా, బయటికి రండి, అపోహలోంచి బయటికి రండి. నీవు ఎప్పుడైనా కొన్ని ప్రసాదాలు ఉన్నాయి, క్రైస్తవ ప్రసాదాలు, అక్కడికి వెళ్ళి తింటే, కల్వరి టెంపుల్ నుంచి ఒక ఆవిడ ప్యాకెట్ పట్టుకొచ్చింది తెల్లారేపాటికి, ఏంటనంటే ఇది బాబు ఇది కల్వర్ టెంపుల్ ప్రసాదం బాబు అంది. ప్రసాదం ఏంటి, దానిలో బిర్యానీ, ఇది బిర్యానీ ఏంటి ఇది అంటే, ఏసీ భోగిలో వచ్చిన బాబు పాడవద్దు మీరు తినండి అది, నాకేం పోయే కాలం రాలేదు, నిన్నెవడెళ్ళమన్నాడు, నువ్వు నాకేం తెచ్చేవానంటే, బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మింది ఏదైనా ప్రసాదం కాదు బాబు, ఓరు నాయన రాజమండ్రి నుంచి, అలా హైదరాబాద్ నుంచి, అలా బెల్లంపల్లి నుంచి ఇలాంటి ప్రసాదాలు చాలామంది తింటున్నారు భక్తులు. జాగ్రత్త, అలాంటి కౌంటర్లో కొనుక్కొచ్చిన దాన్ని బట్టి నీకేదో దీవిని అనుకుని వేలంగిని మా దగ్గరికి వెళ్ళినా ఒకటే, అక్కడికి వెళ్ళినా ఒకటే, ఏదైనా ఒకటే, ఈ రెండు కాక ఇంకెక్కడికి వెళ్ళినా ఒకటే. ఏ ప్రసాదాలు దేవుడు సంతోషపరచు, దేవుడు ప్రసాదాల విషయంలో పడిపోయే దేవుడు కాదు. దేవుడికి ఇది ఇది పెడితే ప్రసాదం దేవుడికి ఇష్టం అనే పేరు మీద తినేద్దాం అనుకుంటే కుదరదు, జాగ్రత్త. లాస్ట్ది మీకు చెప్పకూడని విషయం ఏంటంటే దానం, దేవుని పేరట ఏదైనా ఇచ్చేస్తే. అంటే మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు మా ఇంటి భోజనానికి రావాలండి అన్నాడు. అయ్యా ఈ కరోనా కాలంలో నేను వచ్చి నీకు నీ వల్ల నాకు ఇద్దరికి రాకుండా ఉంటే మనం మంచిది, నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటాను. అలా కాదండి, మరి రావాలండి, అందరూ వస్తున్నారండి. ఎవరందరూ బాబా అని ఐదుగురిని పిలిచానండి, ఆరో ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయింది, మీరు వచ్చేస్తే ఏడుగురు అయిపోతారండి. ఏడుగురు అంటున్నావు ఏంటి సంగతి, నాకు సరిగ్గా చెప్పు, నాకు పూర్తిగా వివరణ లేకపోతే నేను రాను, నాకు పూర్తిగా అర్థం అవ్వాలి నా మైండ్కి చెప్పాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఏడుగురు ముత్తైదువులు పిలిచినట్టు ఏడుగురు బ్రహ్మచారి పాస్టర్లు పిలిచి ఏడుగురికి ప్యాంటో షర్ట్లో బట్టలు పెట్టి ఏడుగురికి నాన్ వెజిటేరియన్ శుభ్రంగా ఎముకలు లేని మాంసం పదార్థాలు వేసి భోజనం పెట్టి ఏడుగురు చేత తల మీద నూనె వేయించుకొని రెండు చేతులు వేయించుకుంటేనంట వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దయ్యం వెళ్ళిపోద్దంట. వెళ్ళాలి అయ్యగారు, నీకు ఏమిట్రా ఈ అపోహ ఏంట్రా బాబు, ఈ పద్ధతి ఏంట్రా నాయన, ఈ పలాంటి పద్ధతి అంటే దేవుని సేవకుడికి దానం ఇస్తాడు ఇడు బట్టలు బాబు భోజనంను, దేవుని పేరట ఇవ్వటం, దేవుని పేరట ఇవ్వటం, ఈ దానాలకు దేవుడు ఆనందిస్తాడా? ఎందుకు ఈ మోసం? ఈ అపోహలో నుంచి మీరు బయటకు రాకుండా ఆత్మీయ జీవితాన్ని మోసపు బతుకులకు నడవకండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని, దీని నుంచి బయటకు రండి. నేను మీకు 20 విషయాలు నేర్పించాలి. ఇప్పుడున్న సమయాభావం బట్టి మీకు 7 విషయాలు ఈరోజు విన్నాం. ఈ 7 విషయాలలో నీకు నాకు మరి ఇలా పడిపోద్ది ఇప్పుడు. ఇక ఇంతే సంగతి అన్నట్టు ఉంటుంది. అయినా ప్రాబ్లం లేదు, సత్యం నుంచి సర్వసత్యంలోకి వెళదాం, ప్రభువుని సంతోషపెట్టే బ్రతుకు బ్రతుకుదాం, ప్రభువు కోరుకున్న నీతిని నెరవేరుద్దాం, ప్రభు రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన నీతిని కనికరమును న్యాయమును కోరు దేవుడు అని, పరిశుద్ధత వైపు క్రీస్తు వైపు లక్ష్యముంచి పెరగాలని, దేవుని తెందు మన ప్రతి ప్రార్థనలలోనూ సంతోషంగా వెళ్ళిపోమనుందే తప్ప ప్రార్థనలు చేసి సంతోషపరిచి దేవుని దగ్గర తెచ్చుకోమని గుంజుకోమని లేదు బైబిల్లో. సో ఎవ్రీ ప్రేయర్ టు ప్లీజ్ హిమ్, అంతేగాని దేవుని దగ్గర తెచ్చుకోవడానికి కాదు, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి అనే విషయం గుర్తిద్దాం. ఈ క్రమంలోనికి నడుస్తూ మిగిలిన విషయాలన్నింటినీ మనం వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. లెట్ అస్ ప్రే.